நிறுவனாக்கி கொண்டு வரேன். எல்லாரையும் நான் பொருளியல் தெரிவிச்சுங்க எக்ஸாமை பரஸ்கரிச்சுக்கணும். மன அந்தளவுக்கு சமாளிச்சாங்க. சப்ஜெக்ட் பாதை அர்த்தம் சேர்த்துக்கொண்டு யூஜன் டைஜஸ்ட் யூஜன் அண்டர்ஸ்டாண்ட் சப்ஜெக்ட் நீங்க பாதை அர்த்தம் பண்ணி நிற்கு மீது நீர்லேஸ்ட் எப்படி வேண்டினா நிற்கு ஆடிக்கோட்டுங்களோ. நீக்குன்ன விஷாதம், நீக்குன்ன துக்கம், நீக்குன்ன அசாந்தி சப்ஜெக்ட் நீக்கு அர்த்தம் அவுதான் வெంటనే చల్లారిపోతుంది. అయితే మన తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తలంపుల బట్టి మాటలు వస్తాయి. ఒక మనిషి ఏదైనా ఒక మాట మాట్లాడుతుంటే లోపల వాడి తలంపు ఎలా ఉందో మనకు తెలుస్తూ ఉంటుంది. తలంపులను బట్టి మాటలు వస్తాయి కాబట్టి తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాట కాడ జాగ్రత్తగా ఉండాలి, తలంపు కాడ జాగ్రత్తగా ఉండాలి, లేదా మనం చేసిన పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సును పక్కన పెట్టి, మన అహంభావాన్ని ఒక పక్కన పెట్టి, మన రాగాన్ని ద్వేషాన్ని ఇష్టాన్ని అయిష్టాన్ని ఒక పక్కన పెట్టి ఈశ్వరుడు ఎలా చెప్తే మనం అలా వింటే, వారు చెప్పినట్టు మనం చేస్తే, వారు చెప్పినట్టు మనం నడుచుకుంటే, ఆ ఈశ్వరుడు చెప్పినట్టుగా మనం మన దైనందిన జీవితంలో మన ప్రవర్తన ఉంటే వారు స్వరూపాన్ని మనకు ఇస్తారు. అదే ఆత్మజ్ఞానం. ఈశ్వరానుగ్రహం లేకుండా ఈశ్వరుడు ఆయన స్వరూపాన్ని మనకి ఇవ్వడు. భగవంతుడు గీతలో ఏమని చెప్పాడంటే జ్ఞాని నా స్వరూపాన్ని పొందుతాడని చెప్పాడు. ఆ ఈశ్వర స్వరూపమే ఆనందం. మనందరం అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒక పక్కన అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఇంకొక రెండో పక్కన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అజ్ఞానంలో దుఃఖం ఉంది, అజ్ఞానంలో విషాదం ఉంది, అజ్ఞానంలో బాధ ఉంది, జ్ఞానంలో శాంతి ఉంది, జ్ఞానంలో సుఖం ఉంది, జ్ఞానంలో వెలుగుంది, అజ్ఞానంలో చీకటి ఉంది. అరచేతిలో ఉన్న వస్తువుని ఎంత స్పష్టంగా చూడగలము, జ్ఞానం ఉంటే మన హృదయంలో ఉన్న వస్తువు అంత స్పష్టంగా గోచరిస్తుంది. భగవంతుడి గురించి వెనుకే సరిపోదు, భగవంతుడి గురించి ఇష్టమంటే సరిపోదు, భగవంతుడి గురించి రాస్తే సరిపోదు, భగవంతుడి గురించి మాట్లాడితే సరిపోదు, అనుభవించాలి. అప్పుడు మన జన్మ సాఫలం. భగవంతుడిని ఇక్కడ ప్రత్యక్షంగా మనం అనుభవించవచ్చు. ఎప్పుడో శరీరం మరణించిన తర్వాత మరణానంతర జీవితంలో కాదు, ఇక్కడే అనుభవించవచ్చు. అంటే ఆచార్య స్వామి వారు జీవితంలో అవినయం రాకుండా చూసుకోండి. నేను మీ జీవితంలో ఒకటి శ్రద్ధ, రెండు వినయము, భక్తి పాడవకుండా చూసుకోండి. మనం పాడైపోవటానికి లోకంలో అనేక ఆకర్షణ ఉన్నాయి. ఈ ఆకర్షణకి లోనవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు మనం ఈ ప్రపంచంలోకి వచ్చింది భగవంతుడు ఎందుకు పంపాడంటే ఈ ఆకర్షణకి లోన్ అయిపోతారా, లేకపోతే ఆకర్షణ నిలబెట్టుకుని ఆకర్షణ తట్టుకుని ఎదురయ్యేతే ఇది నన్ను చేరుకుంటారా, వీళ్ళకి ఎంత శక్తి ఉందో చూద్దాం అని సృష్టిలోకి పంపాడు. చేతులు ఉన్నవాడు ఏమిటి ఎదురయ్యేదవచ్చు అని ఒక సామెత ఉంది. అలాగే మనకు సాధన ఉంటే, ప్రణయం ఉంటే, సాధనా బలం ఉంటే మనోప్రవాహానికి ఎదురయ్యేదవచ్చు. మనవ ప్రవాహానికి ఎదురు ఏదైతే మనవ మూలంలో చైతన్యంలో ఆఖ్యనవటం అదే మోక్షం. వీరందరూ జ్ఞానానికి వారసులు, ఆత్మిక వారసులు, భగవంతుడికి వారసులు. ఆయన పొందటానికి తగినటువంటి ట్రైనింగ్ అవటానికే మనం ఈ భూమి మీదకి వచ్చాం. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ సర్వసాధారణంగా భక్తి కంటే ఆ ఇంట్లో కష్టకాలు చెప్తూ ఉంటారు. భక్తి మార్గం కంటే, సాధన కంటే వాళ్ళ ఇంట్లో కష్టకాలు, వాళ్ళ ఇంట్లో ఉన్న బాధలు ఏదో చెప్తూ ఉంటారు. సంసారం అన్నట్టు ఏదో బాధలు ఉంటూ ఉంటాయని చెప్తూ ఉంటారు. దీనికి శాస్త్రంలో ఒక మందు ఉంది. ఏం బాధలు ఉన్నా ఇబ్బంది లేదు, మనకి మొదక చర్మం ఉండాలి. భగవంతుడికి శరణాగతి పొందిన వాడిని భగవంతుడి పంపే కష్టాలు ఏమీ చేయలేవు అని ఒక సూత్రం. ఈశ్వరు యొక్క శరణాగతి పొందిన వాడికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా దునపోతి మీద ఏగ వాళ్ళకి ఎలా ఉంటుందో శరణాగతి పొందిన వాడికి వచ్చే కష్టాలు కూడా అలా. అంటే శరణాగతిలో మీరు ఈశ్వరుడి పట్ల శరణాగతి ఉంటే మీ మనస్సు చల్లబడిపోతుంది. ఆ ఈశ్వరుడి పట్ల స్థిరమైన భావన ఉండాలి, ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి సమీమైన విశ్వాసం ఉండాలి. మనకి ఏదైనా కష్టం వస్తే అది ఈశ్వరుడికి తెలియకుండా రాదు. మన శరీరం చనిపోయినప్పుడు కూడా ఈశ్వరుడికి తెలియకుండా ఈ శరీరం చనిపోదు. ఒకటి మీరు నేర్చుకోవాలి, ఈశ్వరు వైపు నుంచి మనకి ఏదైనా సంఘటన జరిగితే మన వైపు నుంచి ఆ సంఘటన చూడకూడదు, ఈశ్వరుడు వైపు నుంచి చూడాలి. మీకు ఏదైనా లాభం రానివ్వండి, నష్టం రానివ్వండి, ఇష్టం రానివ్వండి, అయిష్టం రానివ్వండి, మీ పక్క నుంచి ఆ సంఘటన చూడలేదు, ఈశ్వరుడు ఎందుకు ఆ సంఘటన అక్కడ క్రియేట్ చేశాడు, ఎందుకు ఆ పరిస్థితిని అక్కడ క్రియేట్ చేశాడు అని మీ కళ్ళతోటి మీరు చూడకండి, ఈశ్వరుడు కళ్ళు పెట్టుకుని మీరు చూడండి. అప్పుడు మీకు సమస్య అర్థమవుతుంది. మీ కళ్ళతో చూస్తే మీకు తెలియదు ఈ జీవుడు ఎంత, వీడికున్న తెలియదు అని. ఈ గోడ పక్కన ఏముందో నాకు తెలియదు. అంచేత మీరు ఏదైనా ఒక సంఘటన మీ ఇంట్లో కానీ సమాజంలో కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు మీ కళ్ళతోడు దాన్ని చూడకండి. ఆ ఈశ్వరుడు ఆ సంఘటనని ఎలా చూస్తాడో అలా చూడండి. మన కళ్ళతో చూస్తే మనకు దుఃఖం వస్తుంది, ఈశ్వరుడి కళ్ళతో చూస్తే అంత ఆనందమే, అంత శాంతి. మీ కళ్ళతో చూస్తే మీకు భయం, మీ మనస్సుతో చూస్తే మీకు భయం, మీ అహంకారంతో చూస్తే మీకు భయం. అదే సంఘటన ఈశ్వరుని దృష్టిలో పెట్టుకుని ఈశ్వరుని కేంద్రంగా పెట్టుకుని చూస్తే మీరు బహిరహితులు అవుతారు, అభయస్థితిని పొందుతారు. ఇప్పుడే ఎక్కడే మన రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ వైపు నుంచి చూడటం నేర్చుకోకండి, మీ అహంకారాన్ని పెట్టుకుని చూడకండి, ఆత్మవైపు నుంచి చూడటం నేర్చుకోండి. ఆత్మవైపు నుంచి చూడటం నేర్చుకుంటే ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఆత్మానుగ్రహం లేకుండా ఆత్మవైపు నుంచి చూడలేము, ఆత్మానుగ్రహం లేకుండా ఆత్మవిశ్వాసం కలగదు, ఆత్మానుగ్రహం లేకుండా ఆత్మజ్ఞానం కలగదు. అంటే వారు అనుగ్రహం సంపాదించడానికి, వారి దయ సంపాదించడానికి మాట్లాడు, పని చెయ్యి. ఇందులో ఏముందని అనుకుంటున్నావు, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలే నీకు శీలంచం ఏర్పడుతుంది, శీలమే రాబోయే జన్మకి వస్తుంది. ఇది మనం వ్యవహారికంగా రాబోయే జన్మ గురించి చెప్పే మాటలు జన్మ. కానీ బ్రహ్మ పదార్థంలో ఏదీ లేదు, కర్మ లేదు, కర్మ అనుభవం లేదు, ఇష్టం లేదు, అయిష్టం లేదు, పుట్టుక లేదు, చావు లేదు. ఎక్కడ ఆ బ్రహ్మ పదార్థంలో, అక్కడ ఆ బ్రహ్మ పదార్థాల దగ్గరికి తీసుకెళ్ళటం కోసం, ఆ ఈశ్వర స్వరూపం దగ్గరికి, పరమాత్మ స్వరూపం దగ్గరికి తీసుకెళ్ళటం కోసం, ఈ ట్రైనింగ్ కోసం భగవంతుడు మనకి ఈ ప్లానెట్ మీద పంపాడు. అంటే మీరు ఈశ్వరుని మార్చిపోకండి. ఎవరైనా చనిపోతే ఇంకేముందండి, అయిపోయిందండి, మా అమ్మ చచ్చిపోయిందండి, లేకుండా కారు చచ్చిపోయారండి, వీరు చచ్చిపోయారు అనుకుంటారు. ఇంట్లో మీ ఇంట్లో ఎవరైనా పోయారనుకోండి, వాళ్ళు పోయారు, నీళ్ళు పోయారు, మమ్మల్ని ఎవరు చూస్తారని ఇంకా అలా అనుకుంటారు. మీరు సాయంత్రం పడుకునేటప్పుడు, పొద్దున్న లేచేటప్పుడు, ఎప్పుడైనా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, నేను ఒక్కడే లేను, నాకు జత దేవుడు ఉన్నాడు, నేను ఒక్కడే లేను, నా కూడా ఈశ్వరుడు ఉన్నాడు, నా రక్షకుడు నా కూడానే ఉన్నాడు, నేను ఒక్కడే ఉన్నాననుకోకు, నా కూడా ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు లేకుండా లేను, నాకు తోడుగా ఉన్నాడు, నాకు నీడగా ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, నాకు రక్షణగా ఉన్నాడు ఈశ్వరుడు అని. నేను ఒక్కడే ఉన్నాను, నేను ఒక్కడే అనుకోడు, నీకు తోడుగా నీడగా ఈశ్వరుడు ఉన్నాడు, అది మర్చిపో. అంటే దురదృష్టి ఏంటంటే నోడితోటి ఈశ్వరుడు ఉన్నాడని చెబుతున్నాం, మనం మనసులో నమ్మటం లేదు, మన నోడితోటి చెప్పేది నమ్మకం లేదు. కానీ ఇది కూడా ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. వాడు దేవుడు ఉన్నాడు నోడితోటి చెబుతున్నాడు, కళ్ళతోటి వెక్కరిస్తున్నాడు. పురుషుడు ఒక సాంగతి అందరితో పాటు నువ్వు నవ్వితే నవ్వు, కానీ ఎగటవాడిని చూసి నవ్వకు అన్నాడు ఒక పని. దాని దృష్టినే జరిగే దేవు దర్శేత్సవరేమి, భగవంతుడు ఏ సంఘటనని ఎలా మలుపు తిప్పుతున్నాడో, ఆ సంఘటన ఎందుకు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాడు, ఆ బలోపేతం చేయటానికి, నీకు ఆత్మవిశ్వాసం కలగటం చేయడం కోసం, ఆత్మజ్ఞానాన్ని కలగజేయడం కోసం నేను సిద్ధం చేయడానికి ఈశ్వరుడు అలా నిన్ను ఆ సంఘటన కల్పిస్తున్నాడు అనేటువంటి విషయం నీకు తెలిస్తే, ఆయన నీ ముఖంతో కాకుండా ఆయన ముఖంతో ఆ సంఘటన చూస్తే నీకు అంతా ఆనందం. ఇదంతా మాది మాత్రమే కాదు, దిల్లేలా ఈ మధ్య ఒక భక్తుడికి తలకాయపోతాడు. భక్తుడు తలకాయపోతూ వస్తే అతను తలకాయ దూడ బాధపడతాడు. ఈ ప్రపంచం అంతా స్వప్నం అంటున్నావు, ఈ ప్రపంచం అంతా స్వప్నం అంటున్నావు, జాగ్రత్త అవస్థ స్వప్నం, మరి అంతా స్వప్నం అంటున్నావు, ఇప్పుడు నీకు తలకాయ దూడ కూడా స్వప్నమే అడిగాడు పక్క ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచం అంతా స్వప్నం స్వప్నం అంటున్నావు, నువ్వు తలకాయ దూడ బాధపడుతున్నావు, మరి ఇది కూడా స్వప్నమే, ఇది కూడా స్వప్నమే, బాధాకరమైన స్వప్నం. ఇది చెప్తే ఇన్ఫినిటీ డ్రీమ్, ఇది చెప్తా ఆరోగ్య డ్రీమ్, అంటే ఇది స్వప్నమే, కానీ స్వప్నంలో బాధపడుతున్నాడు, బాధాకరమైన స్వప్నం. కొంతమందికి బంగారు పిచ్చుకుని ఉంటారు, వాళ్ళకి ఏమి శరీరంలో పుట్టింటి కాడ బాగుంటారు, అత్తవరింటి కాడ బాగుంటారు, ఎడి చూసినా మంచి వాళ్ళ మధ్యలో ఉంటారు, ఓహో ఎంత బాగా వెళ్ళిపోతున్నారు రోజులు అనుకుంటారు, అది స్వప్నమే. అదేం స్వప్నం, అదేం స్వప్నం, ఆనందంతో అది స్వప్నమే, అది ఏం స్వప్నం, అది సంతోషంతో కూడిన స్వప్నం. కొంతమంది నిరంతరం ఎప్పుడు బాగా ఎక్కడికి వెళ్ళినా బాధ, అత్తవరింటి కాడ తలదాచుకోవడం అనుకుండదు, పుట్టింటి కాడ తలదాచుకోవడం ఉండదు, అది స్వప్నమే. సంతోషంగా రోజులైపోయినా స్వప్నమే, అది సంతోషపూరితమైన స్వప్నం, అది స్వప్నమే. బాధలతో కూడా జీవితాంతం అంటే ఏంటిది, ఇది చెప్తే ఇన్ఫుల్ డ్రీమ్, దిశ చెప్తే ఇన్ఫుల్ డ్రీమ్, దిశ సారోఫుల్ డ్రీమ్. అంచేత మనం భగవద్గీతలో సంబర్ ఏం చెప్పారంటే, నువ్వు దేహం కాదు, ఈ మనసు కాదు, బుద్ధివి కాదు, నువ్వు సాగులేని వస్తువు, ఇలా డెక్కల స్పిరిట్, నువ్వు అమృత స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, ఇమ్మోర్టల్ స్పిరిట్ అని అర్జునుడు ఊరికే రిపీటెడ్గా 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 నోటి నెప్పెట్టిగా చెప్తారు. నీ హృదయంలో చావు లేని వస్తువు ఉంది, అది ఉండటం కాదు, నీవై ఉన్నావు. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ అంతా ఇక్కడ అర్థం చేసుకుని మీరు వెళ్ళిపోయింది, ఇంకేం అక్కర్లేదు. అయితే భగవంతుడు ఏ వస్తువు అని నేను చెప్పాడు, ఆ వస్తువుగా నేను జీవిస్తున్నాను, లేదా దేహంగా జీవిస్తున్నాను. మనం ఆత్మగా జీవించడం కాదు, దేహంగా జీవిస్తాం. మీరు బాగానే ఉన్నారంటే, ఎర్రగా ఉన్నారంటే సంతోషిస్తాం, నల్లగా ఉన్నారంటే దుఃఖపడతాం. ఇంకా కొంతమందికి దేహం గురించి ఆలోచించుకోవటం, దేహం అవసరాలు చూసుకోవటం, ఎలా ఉందో చూసుకోవటం, ఆస్తమాన దేహం కూడా ఆ గాఢ నిద్రలో తప్పించి ఇంకా వేపు నిశ్చేతిలో జాగ్రత్త అవస్థలో ఆస్తమాన అసమాన దేహం కూడా. ఇంకా కొంతమంది ఎవరైనా పొగిడితే అది తొంగిపోతారు, ఎవరైనా విమర్శిస్తే తొంగిపోతారు. అస్తమాన దేహం కూడా చూసి మనకి దేహానికి అవసరాలు తీరుతున్నాయా లేదా సరిగ్గా అని చూసుకుని కూడా దేహంగా జీవిస్తారటండి. ఎవరైనా పొగిడితే సంతోషించి, ఎవరైనా విమర్శిస్తాంటే దుఃఖపడేవాళ్ళు మనసుగా జీవిస్తున్నారు. అట్లా మీరు ఎంతమంది ఉన్నారు, ఎవరైనా మనం పొగుడతారనుకోండి, ఆ పొగడక ముందు నీ మనస్సు ఎలా ఉండవు, ఎవరైనా విమర్శిస్తారనుకోండి, విమర్శించక ముందు నీ మనస్సు ఎలా ఉండవు. అలా వికారం లేకుండా ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు. మనం అందరం భక్తులు, ఒకటి ఎక్కువ ఉండొచ్చు తక్కువగా ఉండొచ్చు, నాస్తికులను వదిలేండిపోయి, మనం అందరం భక్తులే. కానీ వికారం లేకుండా ఉండగలుగుతున్నాం, వికారం లేకుండా ఉండలేకపోతుంటే మనం మనసుగా జీవిస్తున్నాం అన్నారు. కొంతమందికి మాట్లాడితే ఉద్రేకం వచ్చేస్తుంది, ఏం చేస్తాం ఏంటి అర్థం కాదు. అక్కడ ఈ పొట్టను కూడా అస్తమానం ఉద్రేకపరచుకోవచ్చు. కారం ఎక్కువ తింటే, మసాలాలు ఎక్కువ తింటే, ఈ మాంసం చేపలు ఎక్కువ తింటే పొట్టకు ఉద్రేకం. మీరు ఉప్పు కారం ఎక్కువ ఎక్కువ తింటున్నారనుకోండి, ఉప్పు కారం మాంసాన్ని తిండి కంటే ఇంకా ఎక్కువ తింటున్నారనుకోండి, దీని గురించి జీర్ణకోశానికి ఉద్రేకం వచ్చేస్తుంది. అలా ఉద్రేకం చేయకూడదు, ఉద్రేకం చేస్తే వారు బాధపడతారు. అయితే మనసును కూడా ఉద్రేకపరచకూడదు. కాబట్టి ద్వేషము సమాజంలో ద్వేషం ఎక్కువ. జంటిల బిహేవియర్, కన్స్ట్రక్టివ్ బిహేవియర్, పాజిటివ్ బిహేవియర్. మనం సమాజాన్ని పంచిపెట్టే ద్వేషాన్ని పంచిపెడుతున్నామా, ప్రేమను పంచిపెడుతున్నామా, అది కూడా దేవుడు చూస్తారు. ఇదిగే మన భగవద్గీత అంతా వచ్చేసిందండి, అది వచ్చేసిందండి, ఇది వచ్చేసింది. ఏదో ఉపన్యాసాలు చెబుతున్నాం, పుస్తకాలు రాసేస్తున్నాం, ఈ మాట అనవసరం. జంటిల బిహేవియర్ మనం సమాజానికి పంచిపెట్టవలసింది ద్వేషాన్ని కాదు, సమాజానికి పంచిపెట్టవలసింది అజ్ఞానాన్ని కాదు. సమాజానికి నీకు చేతనైతే ప్రేమను పంచిపెట్టు, ప్రేమ నీకు లేకపోతే నోరు మూసుకోవచ్చు. ద్వేషాన్ని పంచిపెడతానండి నువ్వు సమాజానికి. ఎవరికైనా తెలివితేటలు ఉంటే తెలివితేటలను పెంచడానికి మనకు శక్తి ఉంటే తెలివితేటలను పెంచాలి, శక్తి లేకపోతే నోరు మూసుకుని పడి ఉండాలి. అందుకని ఉన్న తెలివితేటలు పాడు చేయకూడదు. అలా మీకు ఇవన్నీ ఎందుకు చేస్తారు, దీనికి దేవుడికి సంబంధం ఏంటని మీరు అడగొచ్చు. ఇవన్నీ మీ ప్రవర్తన చూసి దేవుడికి మీరు మార్పు వేస్తారు. నాన్నగారు ఇవన్నీ చెప్తున్నారు, దేవుడికి దీనికి సంబంధం అంటే దేవుడికి దీనికి సంబంధం అని నేను చెప్పి మాట్లాడే, నేను దేవుడి గుమ్మలో కాదు, దేవుడి ఒంటిలో కాదు, దేవుడి వంటింట్లో కాదు, దేవుడు హృదయంలోకి చేయాలి. మీరు మాట్లాడే మాట మీకు చల్లదనం కలగజేయాలి, ఇతరులకు చల్లదనం కలగజేయాలి. బిల్లలు కనెక్టెక్ట్గా ఉండాలి, జంటిల్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. అంటే మీరు ఏదైనా చేస్తే ఇతరులకు ఉపకారం జరిగిదా ఉండాలి, ఆ పని చేస్తే ఇతరులకు ఉపకారం జరగదనుకున్నప్పుడు శుభ్రంగా పని లేకుండా ఇంటికి అలా పడవాలి. అంటే ఇది బిహేవ్ కన్స్ట్రక్ట్. నీ మాట, నీ చేత, నీ సరస్సు, నీ ఆలోచన, నీ బిహేవియర్ ఎలా ఉండాలంటే ఇతరులకు నిర్మాణాత్మకంగా ఉపయోగపడేదిగా ఉండాలి. నీ మాట కూడా అలాగే ఉండాలి. వాళ్ళు నీ మాట వాళ్ళ వివేకం పెంచడానికి సహకరించారు, కానీ వాళ్ళ వివేకం తగ్గించడానికి సహకరించకూడదు. రామానుడు కంచిలో పాట నేర్చుకుంటున్నాడు గురువు గారి దగ్గర. పాట నేర్చుకుంటుంటే ఆ గురువు గారు పండితుడే, సంస్కృతంలో పండితులు అయితే అది కొంచెం గర్వం ఉంది, భక్తి తక్కువ, పాండిత్యం ఎక్కువ ఉంది ఆయన గురువు గారికి, గర్వం కూడా ఉంది పాండిత్యంతో పాటు. ఆ గురువు గారు ఏమన్నారంటే దేవుడు పలానా అవతారంలో ఆ రంగు ఎలా ఉండేదంటే కోటి పిల్ల రంగు ఎలా ఉంటుందో పలానా అవతారంలో దేవుడి రంగు అలాగే ఉంది అని చెప్పారు. మరుసటి రోజు నుంచి రామానుజన్ మాస్టర్ గారికి వెళ్తాం మానేశ్వర. అంటే మీ మాట కన్స్ట్రక్టివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి, జెంటిల్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, సహాయపడాలి. నువ్వు మాట్లాడితే నీకు చల్లదనం కలిగజేయాలి, ఏతవాళ్ళకి చల్లదనం కలిగజేయాలి. నువ్వు మాట్లాడే మాట్లాడాలి నీకు సత్వగుణం రావాలి, ఏతవాళ్ళకి కూడా రజోగుణంలో ఉన్నప్పటికీ ఆ మాట వాళ్ళ రజోగుణంలోంచి సత్వగుణంలోకి తీసుకురావాలి. అది కన్స్ట్రక్టివ్ వర్క్. డిస్ట్రక్టివ్ వర్క్ చేయకు, కన్స్ట్రక్టివ్ వర్క్ ఇచ్చేది. అసలు నెగిటివ్ అప్రాచ్ వద్దు, పాజిటివ్ అప్రాచ్ కావాలి. అయితే మాటలు తొందరకరంగా ఉండకూడదు, మాటలు సౌమ్యంగా ఉండాలి. మనం మాట్లాడేప్పుడు బాధ్యతగా మాట్లాడాలి, నాలుగు సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడితే కొంతమంది ఉద్రేకం పడిపోతా ఉంటారు, మొత్తం ఎరబడిపోతా ఉంటారు. అంటే మీరు మనసుగా జీవిస్తున్నారని అర్థం ఉన్నాడు. ఇది శరీరంగా జీవిస్తే ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, మనస్సుగా జీవిస్తే ఎలా ఆత్మజ్ఞానం కలుగుతుంది? కొంతమంది ఏం చేస్తారంటే మనస్సుగా జీవించరు, శరీరంగా జీవించరు, కానీ బుద్ధిగా జీవిస్తారు. బుద్ధి అంటే ఏంటి, వాళ్ళు తెలివి చాట్లు పెంచుకుంటూ ఉంటారు, తెలివి చాట్లు ఉంటాయి. మేము తెలివైన వాళ్ళు, ఇతరుల కంటే మేమే తెలియని వాళ్ళు, తెలివైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కొంచెం ఏదైనా నిర్ణయించుకున్నప్పుడు అది కొంచెం తెలివి చాట్లుగానే ఆలోచించుకుంటారు. ఈ పని చేస్తే మనకు నష్టం ఎంత వస్తుంది, లాభం వేస్తారని ఉద్రేకపడరు. వాళ్ళు నష్టం దొంగలు ఏదైనా అంటారు, లాభం వస్తే మాట్లాడుతూ ఉంటారు. ఆ తెలివి చాట్లు అనేది ఉపయోగించి అది లాభం రాబోతుంది మాట్లాడరు వాళ్ళు. అంటే వాళ్ళు ఉద్రేకపడరు, తెలివి చాట్లుగా ఉంటారు. వాళ్ళేం ఉద్రేకపడరు కాదు, మన వాళ్ళు ఏదైనా చిరాకు పెట్టినా వాళ్ళు ఉద్రేకపడరు. మనం చిరాకు పడితే మనకు ఇప్పుడు ఏం కలిసి వస్తుందో ఆరోగ్యం పాడు చేసుకోవడం కానీ ఉంటా, ఆ తెలివి ఉంటుంది మళ్ళీ. వాళ్ళు ఎవరైనా విమర్శించినా వాళ్ళు తెలివైన వాళ్ళు కంగారు పడరు. వాళ్ళు లాభం చూసుకుంటారు, బాగా ఆలోచించుకుంటారు. వాళ్ళు ఇప్పుడు నష్టం రాకుండా చూసుకుంటారు, ఉద్రేకపడరు. అది కొంతమంది ఏంటంటే ఆ తెలివిని ప్రధానంగా పెట్టుకు జీవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు బాధపడతారంటే మీకు తెలివి దాటి ఉంటాయి, వాళ్ళకి మీకు తెలివి లేదంటే మటుకు ఉద్రేకపడరు. కొంచెం వినిపించుకునే చాలకం ఉంటుంది కానీ ఉద్రేకపడరు. ఏం చేద్దాం, మనసును దాచారు. తెలివైన వాళ్ళు మీరు తెలివైన వాళ్ళు కాదన్నా వాళ్ళు కొంచెం ఉద్రేకపడరు. ఇంకా వాళ్ళు ఉద్రేకపడకుండా వాళ్ళు బుద్ధి ఆపిచేస్తానంటుంది, కొంచెం దూరం వెళ్ళారు కాబట్టి. అంటే కొంతమంది తెలివిగా జీవిస్తే కొంతమంది మేము బాగా అర్థమవుతామండి, చదివింది మాకు బాగా అర్థమైతే మంచిది. అది ఎక్కడ ఆగిపోతుందో, బుద్ధి దగ్గర ఆగిపోతుంది. మామూలుగా కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, మంచిదే తెలివి మంచిదే. అయితే తెలివిని సద్వినియోగం చేసుకోవాలి. ఆ తెలివి మన భగవద్ అనుభవం పొందటానికి ఉపయోగపడాలి. దేహంగా జీవిస్తే, మనసుగా జీవిస్తే, లేకపోతే మీ బుద్ధిగా జీవిస్తే, ఏదో తెలివైన వాడు అనుకుని తెలివి చేతులుగా జీవిస్తే మీకు ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మభావనతోటి, ఆత్మ అఖండ భావనతోటి నువ్వు జీవించగలిగితే మీకు ఆత్మార్థం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆత్మశాంతి ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే జరుగుతుంది. ఇప్పుడు ఇంటికి మనం ఎలా జీవిస్తున్నాము, ఎవరి మీద కాదు మీరు ఆలోచించుకుని, దేహంగా జీవిస్తున్నాము, మనసుగా జీవిస్తున్నాము, లేకపోతే బుద్ధిగా జీవిస్తున్నాము, లేకపోతే ఆత్మభావనతో, అఖండ భావనతో, చైతన్య భావనతో జీవిస్తున్నాము అది తెలుసుకోవాలి. చైతన్య భావనతో జీవించకపోతే చైతన్య అనుభవం కలగదు, దేవుణ్ణి మనం మోసం చేయలేదు. ఎవరు అడుగుతున్నారు నాకు ఈ మధ్యన కొంచెం దుఃఖంగా ఉంటాను, అది పోవటం ఎలాగని. మీరన్నారు దుఃఖానికి ఏమైనా రూపుందా, మనకేం రూపం లేదు. ఇప్పుడు అనుకున్నట్టు నేను అనుకున్నట్టుగా జరిగితే నీకు సంతోషం, అనుకున్నట్టు జరగకపోతే దుఃఖం, అంతకంటే దుఃఖం ఎక్కడ ఉంది అంటున్నారు స్వామి. ఇష్టమైన తలంపు సంతోషాన్ని ఇస్తుంది, ఇష్టమైన తలంపు దుఃఖాన్ని ఇస్తుంది. ఆ ఇష్టం లేని తలంపును నీకు నిగ్రహించే శక్తి వచ్చేసింది నీకు. ఇష్టం లేని తలంపును నీకు నిగ్రహించుకునే శక్తి వచ్చినప్పుడు ఇష్టం లేని తలంపు వచ్చినది నీకు దుఃఖాన్ని ఇవ్వదు. ఇప్పుడు మనల్ని ద్వేషించే వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, మనం ద్వేషించే వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారని తలంపు కూడా మనకు లేదనుకోండి, వాళ్ళ వల్ల మనకి దుఃఖం రాదు. ఇది బాగా అర్థం చేసుకున్న సబ్జెక్ట్. ఇప్పుడు మనల్ని ద్వేషించే వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, వీళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు, వీళ్ళకి మనం అంటే ఇష్టం లేదు అనుకుంటాం అనుకుని దుఃఖం వస్తుంది. మన వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు అనే తలంపు కూడా మనకు లేదనుకోండి, వాళ్ళకి మనకు దుఃఖాన్ని తీసుకురా. ఆ శక్తి నేర్చుకుంటున్నారు. వాళ్ళు ద్వేషిస్తున్నారనే తలంపు ఉంటే మనకి నీకు దుఃఖం వచ్చేస్తుంది. ఆ తలంపు నీకు లేదనుకో, వాళ్ళు వచ్చిన నీకు దుఃఖం రా. తలంపు లేకుండా దుఃఖం ఎవరికి రాదు, తలంపు లేకుండా సంతోషం ఎవరికి రాదు, అన్ని తలంపులే. ఈరోజు అరుణాచలంలో 90 ఏళ్ళు కుర్రవాడు కనిపించాడు. ఆయనకి 90 ఏళ్ళు. ఆయన ఏమంటారంటే ఆయన 90 ఇయర్స్ బాయ్ అంటారు. అంటే 90 సంవత్సరాలు వచ్చే మనకంటే యాక్టివ్గా ఉన్నారు. పుదూరు లంగం దగ్గర చూసినప్పుడు ఏమన్నారంటే నా దగ్గర 90 సంవత్సరాల నుంచి లోపల నా హృదయం అనే గిన్నె, నా హృదయం అనే కప్పు ఖాళీగా ఉంది. 90 సంవత్సరాల తర్వాత మీరు ఈ కప్పును అమృతంతో నింపారు ఇప్పుడు అన్నాడు. 90 సంవత్సరాలు ఖాళీగా ఉంది. నేను ఉత్తరప్రదేశ్లో చాలా మంది మహాత్ములు చూశాను, ఖాళీయే, ఒక చొక్క కూడా ఈ కప్పులో పడలేదు. ఇప్పుడు కప్పు సకానికి రాలేదు, ఫుల్గా ఉంది. అది నిండా అమృతంతో నిండి ఉన్నప్పుడు అది ఫుల్ అయిపోయింది. నా హృదయం నా కప్పు ఫుల్ అయిపోయింది, నా పని పూర్తి అయిపోయింది. ఆత్మ ఆనందం గురించి నేను పుస్తకాలలో చదివాను, కానీ ఆత్మానందం ఎప్పుడు నాకు అనుభవంలోకి రాలేదు. అది నీ ప్రజెన్స్లో వచ్చింది అన్నాడు. అప్పుడు అన్న నా ప్రజెన్స్ కాదు, నీ కప్పు నింపింది, నా అహంకారం నీ కప్పును నింపుతుందే, దేవుడు నింపారు. నింపింది మీరు దేవుడే, నేను ఇక గోంపు నన్ను నిమిత్త మాత్రంగా పెట్టుకుని దేవుడు మీ హృదయంలో నా కప్పును అమృతంతో నింపిన వాడు దేవుడే, నన్ను ఊరికే గొంతు పెట్టుకున్నాడు. ఆ స్వామి మధ్య మధ్య రాని వారు, మీకు నేనేమి ఇవ్వలేను కానీ ఒకటే ఇవ్వగలను, నా భ్రాంతిని ఇవ్వగలను తీసుకున్నాను. భ్రాంతి పోతే బ్రహ్మము పట్టపగలు, భ్రాంతి పోతే అంతా బ్రహ్మమయం పట్టపగలు. భ్రాంతి పోయిన వాడికి ఇంకా చీకట్లన్నీ బయటకు వచ్చేస్తాడు. ఎటు చూసినా పగలదు, ఎటు చూసినా పగలదు. భ్రాంతి పోయిన వాడికి బ్రహ్మము పట్టపగలు. అంటే దుఃఖ కారణం దుఃఖం తలంపే, దుఃఖం అనేది తలంపే. అదే మీకు దుఃఖానికి సంబంధించిన తలంపు వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తి, దాన్ని రెజిస్ట్ చేసుకునే శక్తి, దాన్ని నిగ్రహించుకునే శక్తి నీకు ఉన్నప్పుడు అదేమి చేయలేదు నేను. ఆ శక్తి మనస్సుకి ఆ శక్తి ఉంటే మిమ్మల్ని ఏమి చేయలేదు అంటున్నారు. శక్తి నాకు ఉండాలి కదా అంటున్నాడు. మీరు శక్తి ఉండాలి, శక్తి ఉండాలి, శక్తి ఉండాలంటున్నారు. మాటలు బాగానే చెప్తున్నారు. ఆ శక్తి ఉంటే కదా వచ్చిన తలంపును కట్టుకోవటం. ఆ శక్తి ఉండాలి కదా అంటే ఉంటుంది. ఈశ్వరుని అర్చన చేయటం వల్ల, ఈశ్వరుని పూజించటం వల్ల, ఈశ్వరుని ధ్యానం చేయటం వల్ల నీకు ఆ శక్తి కలుగుతుంది. మనం ఎవరికైనా ఇస్తే జ్ఞానాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, శాంతిని ఇవ్వాలి. కానీ అజ్ఞానం ఇవ్వకూడదు, వాళ్ళని దౌర్బల్యం చేయకూడదు. వాళ్ళకి ఎంతో కొంత శక్తి ఉందనుకోండి, ఆ శక్తి మనం లాగేసుకుని దర్భరత్వం కింద వాళ్ళని చేయకూడదు. శుద్ధంలో హృదయ దౌర్బల్యం అన్నిటికీ ప్రపంచంలో అన్నిటికంటే మీకేమైంది ఏంటంటే హృదయంలో ఉన్న దౌర్బల్యం, హృదయంలో ఉంటుంది పిరికితనం. కొంతమంది అలా గాలిని చూసినా భయపడతా ఉంటారు, భయకారణం లేకుండా భయపడతా ఉంటారు. ఒకవేళ నిజంగా భయకారణే ఉందనుకో, ఈశ్వరుని అర్చన చేయటం వల్ల, ఈశ్వరుడి మీద విశ్వాసం వల్ల, ఈశ్వరుని ధ్యానం చేయటం వల్ల, ఈశ్వరుని స్మరించడం వల్ల, అదే రిమంబరెన్స్, కాన్స్టాంట్ రిమంబరెన్స్, నిరంతరం ఈశ్వరుని స్మరించడం వల్ల మీకు శక్తి కలుగుతుంది. ఒకవేళ భయకారణం ఉన్నా నేను అది భయపెట్టదు. నేను మరి దేవుడు నిరంతరం స్మరించుకోవాలంటే నేను ఏదైనా దేవుడి పేరు చేసుకోవాలి కదండి అంటున్నాడు. డివైన్ నేమ్ ఏదో నేమ్ చేసుకోండి, అది ఎలాంటి కింద మీరు చెయ్యొద్దు. పూర్తిగా ఇష్టంతో ప్రేమతోటి చెయ్యాలి. పైగా పేరు బ్రహ్మమే వారికి రిప్రజెంట్ చేయటం, వారికి ఏ వింటు ఇది నేను ఏ ప్రశ్న అయితే అనుకుంటున్నాను అది బ్రహ్మమే. ఇప్పుడు నారాయణ నారాయణ అంటే అంతర్యామి, అంతర్యామంతా ఉన్నటువంటి వస్తువు నారాయణ నారాయణ అంటున్నాం. మళ్ళీ నారాయణుడు గారు అంతర్యాముగా ఉన్న వస్తువు కాదు. నారాయణుడు అంటే అక్కడ వ్యక్తి కాదు, అక్కడ మన అందరి హృదయాల్లో ఉన్నటువంటి ఆ చైతన్యం ఆత్మ, ఆ బ్రహ్మం, మన బ్రహ్మ పదార్థం, మన అందరి హృదయాల్లో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థం. మన మనస్సులో వికారాలు ఎలా ఉన్నా, శరీరంలో రంగులు ఎలా ఉన్నా, మన మనస్సులో గుణ బ్రహ్మ పదార్థంలో ఏమి గుణాలు లేవు. బ్రహ్మ పదార్థంలో పుట్టుక లేవు, బ్రహ్మ పదార్థాల్లో చావు లేవు. ఆ బ్రహ్మ పదార్థంలో ఏదుందో అనుభవంలోకి వచ్చిందో తెలుస్తుంది. ఉండటమే జ్ఞానమే, శాంతే ఉండటమే. సత్యం జ్ఞానం అనంతం తైత్రోపనిషత్తులో దాని చెప్తాడు. బ్రహ్మం గురించి వర్ణిస్తూ అది సత్యం, అది జ్ఞానం, అది అనంతం, అది ఆనందం. 90 ఇయర్స్ ఓల్డ్ బాయ్ అంటా ఉండేవారు, 90 సంవత్సరాల పిల్లవాడు ఏమవారంటేనా, ఇప్పుడు నేను అనుభవించే శాంతి కంటే నుంచి వైకుంఠంలో ఏదైనా ఉందనుకున్నా నాకు నమ్మకం కుదరట్లేదు, దిస్ ఇస్ పెర్ఫెక్ట్ అనిపిస్తామన్నారు. మనలో ఏదైనా కపటం ఉందనుకోండి మనం మనసుగా జీవిస్తున్నామన్నారు. మనలో ఏదైనా కుయుక్తుందనుకోండి బుద్ధిగా జీవిస్తున్నామన్నారు. కుయుక్తులు ఈ కుటుంబాలు కుచేష్టలు బుద్ధిలో ఉంటాయి. వాళ్ళు అనుకుంటారు మేము ఇట్టిగా మాట్లాడుతున్నామని. ఇట్టిగా మాట్లాడి మనల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేరు వాళ్ళు. అంటే ఇప్పుడు కృష్ణుడు చెప్పేది ఏంటంటే, ఆ దూర సేవ గ్రామంలో సేదరు బ్రోటస్ చోటు యూ బ్రోటస్ ఇట్టు ఊ బ్రోటస్ యూ బ్రోటస్ ఇట్టు ఊ బ్రోటస్ అన్నాడు. ఆ టూ అనౌట్ అంటున్నాడు కృష్ణుడు. అంటే మీ లోపల అతనికి జీవన సేదరికి ఏదో వికారం వచ్చింది. అతన్ని బ్రోటస్ మనకు అన్యాయం చేయాలనుకుంటున్నాడు. ఎవరు చేశారు కానీ అన్యాయం చేశాడు. ఎవరు బ్రోటస్ బ్రోటస్ అన్యాయం చేశాడు. అన్యాయం గుర్తించి నువ్వు బ్రోటస్ నువ్వు ఎలా చేసావన్నాడు. నువ్వు చేసావా, నువ్వు కూడా ఎలా చేసావా. ఆ కోడ కూడా వదిలేదు. నువ్వు చేసావా, నువ్వు కూడా యూ బ్రోటస్ ఈ టూ బ్రోటస్. ఆ కోడ అనే మాట పెట్టకూడదు. ఆ ఈశ్వర సంకల్పం అది అలా ఉంది, అలా జరిగినది. ఈశ్వర సంకల్పానికి వదిలేదు. యూ బ్రోటస్ అంటే యూ టూ అని వద్దు. ఇంకా యూ ఇతను అప్సెట్ అవుతాడు. ఎవరు ఇక్కడ మైండ్ లో ఉన్నాడు, దూరే సేవ ఎక్కడ ఉన్నాడు, మైండ్ ఓవర్కమ్ చేయలేదు. ఈ మైండ్ లో ఉండిపోయాడు కదా. ఆ మైండ్ ఓవర్కమ్ చేసి ఉంటే యూ బ్రోటస్ అని వదిలి వస్తాడు. యూ టూ బ్రోటస్ అని అంటూ అక్కడ మైండ్ లో ఆ మైండ్ పరిమితి అయి ఉన్నాడు సోదరు సేద. అంటే ఇద్దరు మీరు జ్ఞాపకించుకోవాలి. ఐ ఆర్ నాట్ ఐ. నీకు ఇది ఏ సంఘటన జరుగుతుంది, నేనా నేను కానిదే, నేనెవరు నువ్వు ఆశ అది ఐదు సంఘటన నువ్వు కాదు. అది అది మాట, అది మాట అది నేను కాదని తెలుసుకున్నప్పుడు ఆ దుఃఖం నేనేం చేయలేదు. అది నువ్వు కాదని సంగతి తెలిసినప్పుడు నీకు పొంగు రాదు వికారం, పొంగుపో పొంగుపో. అయ్యి ఆ మాట అయ్యా అయ్యంటే నువ్వు ఆత్మ బ్రహ్మమే, చవలేని వస్తువే, నువ్వు పుట్టని వస్తువు. ఈ జరిగే సంఘటన నీ దేనికి, పుట్టిన శరీరానికి, శరీరంతో తాదాత్యం పొందనికంటే అందించాను వినికి. నువ్వెవరో బ్రహ్మమై ఉన్నావు. అయ్యే భగవాన్ అని చెప్తారు. ఇప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావు, ఇంకో గంట నిద్రపడకి వెళ్ళిపోతావు. మరి నిద్రపిల్లలు దుఃఖం అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? పగలున్న శుభ్రం లేరు, రాత్రిలో ఉన్న శుభ్రం లేరా? పగలున్న వ్యక్తే రాత్రి ఉన్న వ్యక్తి. ఈ పగల దేశము నేనని కల్పించుకుని ఆ తలంపు వల్ల వచ్చింది దుఃఖం. మరి నిద్రకి ఈ దుఃఖం నీకు ఎక్కడికి వెళ్తాను? నిద్రపిల్లలు నువ్వు భ్రమమే, పగలలో జాగ్రత్త అవస్థలు భ్రమమే, అన్ని అవస్థల్లోనే అన్ని కాలాల్లో నువ్వు భ్రమమే. కానీ నిద్రపిల్లలోనే దుఃఖం నీకు జాగ్రత్త అవస్థ ఎందుకు వస్తుంది? దేశము నేను అనే తలంపులో వస్తుంది. అది ఏదైనా జపం చేసుకుంటామండి, ఏదైనా అక్కడిలోనే తలంపులు వస్తే దాన్ని తట్టుకునే శక్తి, దాన్ని నిరోధించే శక్తి కలగడం కోసం నేను జపం చేసుకుంటానంటే భగవాన్ అంటున్నారంటే, జపం రెండు విధాలుగా చేయొచ్చు. స్థూలం సూక్ష్మం. స్థూలం సూక్ష్మం గట్టిగా చేయొచ్చు, సాఫ్ట్గా చేయొచ్చు. అంటే పెద్దవాడికి కదులుతూ ఉంటాయి, కొంచెం కొంచెం కదా కదులుతాయి, సాఫ్ట్గా చేసుకోవచ్చు. సాఫ్ట్గా కూడా మనసులోనే చేసుకోవచ్చు, కానీ నువ్వు చేసి నామం మీద నీకు గౌరవం ఉండాలి. ఇదే బ్రహ్మం అనుకోవాలి, ఆ నామే బ్రహ్మం అనుకోవాలి. నారాయణ అనే ఎవరికి నీకు చావులేని వస్తువు, ఈ వికారాలకు అతీతమైన వస్తువు, చావు పుట్టుకులకు అతీతమైన వస్తువు, నామాలకి రూపాలకి అన్నింటికి అతీతమైన వస్తువు. ఆనంద వస్తువు నీకు స్మరించాలి నారాయణ. నారాయణ నారాయణ స్మరించుకుంటున్నావు అనుకో, సడన్ గా నీకు ఏదైనా తలంపు వచ్చి మళ్ళీ నీకు దుఃఖం రావచ్చు. ఆ దుఃఖం నారాయణే పంపుతాడు, నీ మనసు తట్టుకుంటుందా లేదా బగాటలో పడిపోతుందా. నారాయణ 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 అంటావు, చేసుకుంటున్నావు బాగా ఉంది, మళ్ళీ ఏదో తలంపుని పంపుతాడు వాడు. తలంపుని పంపేటప్పుడు నీకు ఇష్టమైన తలంపునే పంపుతాడు. నువ్వు తట్టుకుంటున్నావా లేదా, నీకు స్ట్రెంగ్త్ ఉందా లేదా, నీకు అది లోపల ప్రిపరేషన్ ఉందా లేదా, నారాయణ స్మరణ నీకు అది అది నీకు రిజల్ట్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయా, సరైన రిజల్ట్స్ వస్తున్నాయా లేదా, నువ్వెవరో నీకు తెలియటానికి, నీ అంతస్తు ఏంటో తెలియటానికి, నీ బలం ఏంటో తెలియటానికి ఒకసారి నీకు అక్కర్లేని తలంపు, లేకపోతే అక్కర్లేని తలంపు వస్తాడు, లేకపోతే ఎల్లకి అయితే పొల్లకి అయితే వెళ్ళి తిట్టమంటాడు. అంటే ఆ తిట్టినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, చదివినప్పుడు ఎలా ఉంటున్నావు, తిట్టినప్పుడు ఎలా ఉంటున్నావు, ఆ బ్యాలెన్స్ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటున్నావు అది చూడటానికి. ఎవరు నారాయణ వెళ్ళి ఎవడొక ముద్దుకి బిచ్చాడు ఏమి చెప్పడం, అయితే మీ కోళ్ళ పట్టుకు చెట్టచ్చు. మనం మీరు ఎవరు బ్రహ్మముకు కోళ్ళు ఏంటి అత్తే అంటే, బ్రహ్మముకు కోళ్ళు ఏంటి అత్తే అంటే, నేను దేహం అనుకున్నప్పుడు మనస్సు అనుకున్నప్పుడు అత్త కోళ్ళ కన్నా, బ్రహ్మమైనప్పుడు అత్త ఏంటి కోళ్ళు అంటే. దేహం చనిపోయేటప్పుడు దేహానికి సంబంధించిన బంధువులతో అందరితో సమానం తెగిపోతుంది. కానీ నీ కూడా వచ్చాడు తీసుకోడు అక్కడే, నన్ను తోడువాడు మరణించిన తర్వాత నీ కూడా తీసుకోడు వస్తాడు, వాడు ఎప్పుడు ఉంటాడు, కానీ వాడి గురించి స్థలం చేయలేదు నీకు. ఇంకొక మనకి దేహధ్యాస, దేహానికి సంబంధించిన చుట్టాలు లేకపోతే స్నేహితులు విరోధులు. కొంతమంది మనతో స్నేహంగా ఉంటారు, విరోధంగా ఉంటారు, కొంతమంది తటస్థంగా ఉంటారు. ఇదంతా స్వప్నమే, స్నేహాల స్వప్నం, విరోధాల స్వప్నం, తటస్థుల స్వప్నం. ఎవరికి డెలిజన్ ఎవరికి మీది, నీ విరోధులు స్వప్నమే, నీ స్నేహితులు స్వప్నమే, తటస్థులు స్వప్నమే. దిస్ ఆల్ నాన్ సెన్స్, దిస్ ఆల్ డెలిజన్, దిస్ ఆల్ డ్రెస్. ఇదంతా నాన్ సెన్సే. ఏ స్నేహాలు శత్రువులు తటస్థాలు అన్ని కూడా ఈ న్యూట్రల్స్ ఇదంతా విరిగే మన తలంపులైనవి అని కూడా అని మన తలంపులే, అదంతా సెన్స్ కాదు, అదంతా నాన్ సెన్సే. నువ్వు చేసే నామం మీద నీకు గౌరవం ఉండాలి ముందు, నేను చేసే నామం మీద విశ్వాసం ఉండాలి. నువ్వు చేసే నామము నీ హృదయంలో ఉన్నటువంటి చావులేని వస్తువు బ్రహ్మము ఒకటే అనేటువంటి అండర్స్టాండింగ్ నీకు ఉండాలి. అండర్స్టాండింగ్ నీకు ముఖ్యం. అలాగా నువ్వు చేసేది అర్థవంతంగా చేస్తే ఆ జపం తొందరగా వేగంగా ఫలిస్తుంది. అర్థం లేని చదువు వ్యర్థం. అంటే కుప్రవృత్తిలో దోహం పోలినట్టు చదవకూడదు. మీరు ఒక్క వాక్యం చదివినా దాన్ని ధ్యానం చేసి దాన్ని మననం చేసి మీ సొంతం చేసుకోవాలి. దాన్ని అంటే శుభం వచ్చినా అశుభం వచ్చినా తట్టుకునే శక్తి మీ మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి. శుభం రావచ్చు అశుభం రావచ్చు. అప్పుడు ఏంటి ఎలా జరిగింది ఏంటి, అది అలా జరిగింది ఏంటి, అది అలా ఇంటికి జరిగిందో, ఇది ఎలా ఇంటికి జరిగిందో ఈస్టాకు తెలుసు నీకు. నిన్ను నేను ఏం చేస్తున్నాడంటే నీ మనసులో ఎక్కడైనా వంకటలు ఉంటే ఆ వంకటలు సరిచేసి నిన్ను మనసును నిదానం చేయటానికి పంపే సంఘటనలు ఆయన ఇచ్చే ట్రైనింగ్ వాడు ఇస్తాడు. సరే లోపలికి వెళ్ళండి. కాకినాడలో ప్లేటర్ గారు ఉన్నారు, ఆవిడ ఎప్పుడైనా ఈ మధ్యన ప్లేటర్ గారు చనిపోయాను భార్యని ఎప్పుడైనా ఏం చెప్తారంటే మా ఆయన చాలా మంచి అని చెప్పి, ఇంకా అది అదే పని, అదే భగవద్గీత. నేను ఒకసారి చాలాసార్లు విని అతను మీ ఆయన చాలా మంచి అని మీకేం కలిసేస్తుంది, మీరు బాధపడేదాన్ని చూసుకుంటే లేదా మీరు చెప్పింది రైతే మీ ఆయన చాలా ఎన్నో చెప్తారు, ఎంత చెప్తారు, మీరు ఏమైనా బాగుపడ్డారా, మీరు ఏమైనా లోతుకి వెళ్ళారా, మీరు మీ మనసు ఏమైనా నిర్మల పడింది నిర్మలం పడింది, మీ ఆయన ఎవరు మీరెవరన్నా శరీరం చచ్చిపోయారా. ఆవిడకి భర్తతో తర్వాత ఎన్నాళ్ళు చెప్పిన మా ఆయన చాలా మంచి అని, మా ఆయన చాలా మంచి అని ఎప్పుడు రోజు సినిమాలు తీసుకెళ్ళి కూడా ఏంటో మనకు తెలియదు, లేదా అడిగినప్పుడు డబ్బులు ఇచ్చేవాడు ఉండదు, ఒకవేళ ఏం తిట్టి కూడా కాదని కొంతమంది అలా డైరెక్ట్గా చూసుకుంటారు. కొంతమంది ఆ భార్య నడుస్తుంటే కాళ్ళు అరిగిపోతాయని పాదాలు అరిగిపోతాయని అనుకున్నాడు కూడా అలా చూసుకున్న వాళ్ళు ఉన్నారని. ఒక విధంగా అలా చూసి ఉండొచ్చు, కానీ మీరేళ్ళు మీకేళ్ళు కలిసి వచ్చిందన్నారు, ఇలా మీరు జీవితంతో వేస్ట్ చేసేసుకున్నారు. అది ఏమన్నాడు చెప్పిన మా ఆయన మంచాడు, మంచి ఆయన కొట్టుకుని ఈవిడికి వచ్చిందేంటి, ఆయన చచ్చిపోయాడు, ఆ మంచి ఆయన చచ్చిపోయాడు. అంటే ఈ రకంగా మనం ఏమవుతాడంటే అసలు ఏం వదిలేస్తున్నాం. ఆవిడ కరప చుట్టాలు వేస్తే ఆవిడ బాగానే చూసుకుంటుంది కదండి, జాగ్రత్తగా చూసుకొని కూడా ఎట్లా జాగ్రత్తగా చూసుకో, అత్తం వచ్చింది జాగ్రత్తగా చూసుకో అని వరకను అంత మంచి అని అంటున్నాడు. నిజంగా అంత మంచి భర్త దొరకడం కూడా పూర్వపుణ్యం, అది ఆ పూర్వపుణ్యం అని అంత మంచి భర్త దొరికాడు, అంత మంచిగా లేదు కాదంటలేదు, కానీ దాన్ని బట్టి టైం వేస్ట్ చేసుకుంటాను, గోరు మిస్ అయిపోతాను. తర్వాత ఆవిడకి ఈ మధ్యన ఇంకో ప్రమాదం వచ్చింది చెప్పాను, వాళ్ళు జాగ్రత్తగా ఇంటి దగ్గర కూర్చోబెట్టి చెప్తాను. ఆ లాయర్ మంచి అని అనుకోవటం వల్ల తాదాత్యం భర్తతో తాదాత్యం గర్రం వస్తాను కొంచెం అది తెలియదు, అది మరీ ప్రమాదం. ఈ మాటలన్నీ చెప్పుకుని ఏడుస్తామని ప్రవణం, మా పుట్టింది కానీ ఎవరు వచ్చినా జాగ్రత్తగా చూసుకొని వారు మా ఆయనని అదే ఎందుకు చెప్తాండి అంటే టైం వేస్ట్ అందుకే నేను చెప్తాను మంచిగానే ఉండొచ్చు నేను టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ అసలు మనం ఎక్కడ చేరాలో గోల్ మిస్ అయిపోతున్నాం డెస్టినేషన్ మిస్ అయిపోతుంది ఎనర్జీ వేస్ట్ చేసుకుంటాం టైం వేస్ట్ చేసుకుంటాం కర్రం వచ్చిందనుకోండి ఇంకా పతనం ప్రారంభం అర్థం ఏ కారణం వల్ల మనకు ధర్మం వచ్చినా పతనం ప్రారంభమైంది ఆ క్షణంలో పతనం ప్రారంభమైన అర్థం దేవుడు మనల్ని మీరు పాడైపోయినా అని చెప్పడండి మనం పాడైపోయి యోగం అంటే ధర్మం కలగజేస్తాడు ధర్మం కలగజేసి ఆయన దేవుడు తెలియట్టు కూర్చుంటాడు అంతేకాని పాడైపోవని అందరితో మీరు పాడైపోయినని ఎవరు దేవుడు చెప్పడండి మన ధర్మం కలగజేస్తాడు ఆ ధర్మం అనేక రకాలుగా రావచ్చు చదువు వల్ల రావచ్చు ఆవిడకున్న భర్త వల్ల వస్తుంది ధర్మం చదువు వల్ల రావచ్చు లేదా ఇంకో ధనం వల్ల రావచ్చు కీర్తి వల్ల రావచ్చు అనే కారణం ఏ కారణం వల్ల గర్వం వచ్చినా ఆ గంట నుంచి కాదు ఆ క్షణంలో ఆ జీవుడు యొక్క పతనం ప్రారంభం వాడి పాతాల లోకంలోకి చీకటి లోకాలకి అద పాతాలలో కొట్టుకుపోతాడు గర్వం ప్రారంభమైంది అంటే ఈ విషయంలో వినయం పోగొట్టుకోవద్దు అదే నీ ముఖంలోకి నీ ప్రవర్తనలోకి నీ మాటలోకి అదే నీ రావద్దు జాగ్రత్తగా ఉందంటాడు ఆచార్య స్వామి అంటే నువ్వు జాగ్రత్తగా చేసుకో మంత్రజపం గౌరవంగా చేసుకోకు నువ్వు మంత్రజపం చేసుకుంటే మంచిదే అంటే నీకు అక్కర్లేని తలంపులు వచ్చినప్పుడు నీ మనసు ఆ తలంపులు నిరోధిస్తుంది అప్పుడు నీకు జపం రాదు ఆ జపం చేయి మంత్రజపం చేయి మంచిదే దీనికి మానసిక బలం వస్తుంది ఏకాగ్రత వస్తుంది నువ్వు పవిత్రుడు అవుతావు జపం చేయటం వల్ల జపయుద్ధము నేనన్నాడు కృష్ణుడు జపం చేయగలిగే నువ్వు పవిత్రుడు అవుతావు నీకు ఏకాగ్రత కలుగుతుంది నీ మనసుకు నిర్మలత్వం వస్తుంది నీ ఇంద్రియాలు నిశ్చలంగా ఉంటాయి మనసులో వ్యాకృత తగ్గుతుంది నీలో ఏదైనా దోషాలుంటే దోషాల నుంచి ఆ మంత్ర జపం వల్ల నీలో ఉంటే బుద్ధిలో ఏమైనా లోపాలుంటే మనసులో ఏదైనా దోషాలుంటే అందులో డిఫెక్ట్ నుంచి నువ్వు బయటపడిపోతావు ఏం మంత్ర జపం నారాయణ కృష్ణ వాసుదేవ వెంకటేశ్వర ఏదో నీ ఇష్టం వచ్చిన నీకు ఇష్టం వచ్చిన నామం నోట్లో ఉండాలి నీకు నామం నోట్లో ఉండాలి ఆ జపం కూడా మంచిదే వీరేమంటున్నాడంటే నేను చనిపోతాను కదండి ఏదో రోజు నా శరీరం చనిపోతుంది కదా నేను పుణ్యం చేశాను పాపం చేశాను నాకు ఫలితం ముందు పుణ్యం వస్తుందా తర్వాత పాపం వస్తుందా అని అడుగుతున్నాడు అప్పుడు భగవాన్ అంటున్నారు ఎందుకు వచ్చిన గోడ రైలు అంటారు చచ్చిపోయిన తర్వాత గోడ నీకెందుకు ఇప్పుడు బతుకున్నావు అప్పుడే చచ్చిపోతున్నావు ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత గొడవ నీకెందుకు ఇప్పుడు జీవించున్నావు నువ్వు చనిపోయి ఇప్పుడు జీవించున్నావు చనిపోయిన విషయాల గురించి అడుగుతున్నావు అసలు నీ శరీరం పొట్టలేదు నువ్వు ఆత్మవు బ్రహ్మము నీ పొట్టలేదు అసలు పుట్టినవాడు చనిపోతాడు చనిపోయిన వాడు పుడతాడు ప్రతి క్షణం కూడా మన శరీరం పుట్టిన మొదలు ప్రతి క్షణం మనం ఒక గంటలో ముసలివాళ్ళం అయిపోయాం కొంచెం అలా ముసలివాళ్ళం అవుతాం అంతేగాని ఒక గంటలో ముసలితానం వచ్చేది మనకి అలాగే పుట్టిన మొదలు నెమ్మదిగా స్లోగా ముసలివాళ్ళవుతాం తర్వాత చచ్చిపోతుంది శరీరం చచ్చిపోతుంది మళ్ళీ శరీరం పుడుతుంది ఎక్కడైతే ఇంకో కొత్త శరీరం వస్తుంది మళ్ళీ నెమ్మదిగా ముసలు అవుతుంది పుణ్యం పుణ్య ప్రారంభం ఉంటే పుణ్యం ఉంటే అది పుణ్యం సుఖరూపంలో వస్తుంది పాపం ఉంటే అది దుఃఖరూపంలో వస్తుంది మీకు ఏ శరీరంలో మళ్ళీ రాబోయే జన్మ మీకు వేసి మీకు శరీరం ఏ జన్మ ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఏ ప్రాంతంలో ఏ కుటుంబంలో నీకు శరీరం ఇవ్వాలి ఎంత ఒక యజ్ఞంరా ఎంత నిరంతరం ప్రతి నిమిషం కాదు ఇక్కడ పోడూరులో యజ్ఞం జరిగింది వారం రోజులు 10 రోజులు కానీ భగవంతుడు చేసే యజ్ఞం ఒక క్షణం కూడా పొందదు అహోరాత్రములు పగలు రాత్రి దానికి తేడా ఉండదు నిరంతరం యజ్ఞం జరుగుతూ ఉంటుంది ఎంతకాలం అయితే కాలం ఉందో ఎంతకాలం అయితే ఈ ఖగోళం ఉందో అంతకాలం నిరంతరం యజ్ఞం జరుగుతూనే ఉంటుంది పుట్టటాలు చావుటాలు మళ్ళీ పుట్టటాలు పుణ్యం చేస్తే దాని ఫలం అనుభవించడం పాపం చేస్తే దాని తాలూకు మళ్ళీ అనుభవించడం ఆ దుఃఖం అనుభవించడం పుణ్యఫలం సుఖం పాప ఫలం దుఃఖం ఆ అనుభవించటాలు అన్నీ సరేసరి ఎంత కలిపి మొద్ద చేస్తే అదే యజ్ఞం ఈ యజ్ఞం గంట 2 గంటలు జరిగింది నిరంతరం ప్రతి క్షణం జరుగుతూనే ఉంటుంది నీకు గుర్తింపు తెలుస్తుంది పుట్టేవాడు పడుతున్నారు చనిపోయేవాడు చనిపోతున్నారు దుఃఖం అనిపించినాడు దుఃఖం అనిపిస్తున్నారు సంతోషం అనిపించినాడు సంతోషం అనిపిస్తున్నారు బాధ్యం అనిపించినాడు బాధ్యం అనిపిస్తున్నారు దారిద్ర్యం అనిపించాడు దారిద్ర్యం అనిపిస్తున్నారు సుఖం అనిపించేవాడు సుఖం అనిపిస్తున్నారు దుఃఖం అనిపించినాడు దుఃఖం అనిపిస్తున్నారు ఏదంటే ఇక యజ్ఞం కాకపోతే జంతు యజ్ఞం ఈ సృష్టి అంతా యజ్ఞమే దేవుడు చేసిన యజ్ఞం దేవుడు చేస్తున్న యజ్ఞం దేవుడు చెయ్యబోతున్న యజ్ఞం కానీ ఇక్కడ భగవాన్ చెప్తున్నారు ఇవన్నీ శరీరానికి సంబంధించిన విషయాలు మనసుకు సంబంధించిన విషయాలు లోకానికి సంబంధించిన విషయాలు నువ్వు లోకానికి అతీతుడు దేహానికి అతీతుడు మనసుకు అతీతుడు యర్ బాడీలెస్ యర్ మైండ్లెస్ యర్ వరల్డ్లెస్ యర్ యూటరస్ ఇవన్నీ పుట్టడాలు చావుటాలు ఈ సుఖానుభవాలు దుఃఖానుభవాలు యజ్ఞమే కానీ అన్నిటికీ నువ్వు అతీతుడు అన్నిటికీ నువ్వు బ్రహ్మను మనకి పుట్టుకలేదు దానికి చావు లేదు దానికి ఇంకేంటి దుఃఖం ఏంటి సుఖం ఏంటి దానికి దాని బ్రహ్మం నువ్వు బ్రహ్మమై ఉన్నావు మంచి పనులు చేయటం యజ్ఞాలు చేయటం ఎందుకంటే బ్రహ్మమును అనుభవంలోకి తెచ్చుకోవడం కానీ అది యజ్ఞానికి అతీతం ధర్మానికి అతీతం అధర్మానికి అతీతం పుణ్యానికి అతీతం పాపానికి అతీతం న్యాయానికి అతీతం అన్యాయానికి అతీతం ఇది ఎవరు ఆల్ ది స్కీమ్స్ అండ్ ఆల్ ది స్ట్రగుల్స్ ఆల్ ది యజ్ఞాస్ వెళ్ళు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళలేదా యజ్ఞంలో తిరుగుతూ ఉండవలసింది నువ్వు అది పరమాత్మ స్వరూపం అయినటువంటి బ్రహ్మ స్వరూపం ఆ బ్రహ్మను నువ్వు పొందలేవనపై యజ్ఞంలో తిరుగుతూ ఉండవలసింది కాలచక్రంలో తిరుగుతూ ఉండవలసిందే కాలచక్రం నిన్ను తిట్టి చేసి విడిచిపెడుతుంది ఒక దారి తింటే బాగుంటుంది మొట్టమొదటి దారి రుచిగా ఉంటుంది, రెండో దారి అంత రుచి ఉండదు. మూడో దారి వచ్చేటప్పటికి అనుమానం తింటాము మా అందరం. నాలుగో దారి తినేటప్పటికి ఇంకా వామటం కొంచెం వికారం ప్రారంభం. మొదట దారి తిన్నప్పుడు ఇష్టం, నాలుగో దారి తిన్నప్పుడు జగట్టు. ఈ జీవితంలో ఉన్న భోగాలు కూడా అటు ఉంటుంది. మనం ఏదైతే భోగాలు భోగాలు అనుకుంటున్నామో అన్ని భోగాలు చివరికి విసుగు కలిగిస్తాయి మనం. అంటే వీడికి ఎక్కడికి వెళ్ళమంటున్నారు, బ్రహ్మం దగ్గరికి వెళ్ళమంటున్నారు, అది యజ్ఞానికి అచేతం, పుణ్యపాపాలకు అచేతం, ధర్మానికి కూడా అచేతం ఉంటుంది. ధర్మానికి, అధర్మానికి, పుణ్యానికి, పాపానికి, సావులకి, పుట్టుకలకి, అన్నింటికి అచేతమే. ఈ యజ్ఞం దాచడానికి ఏమి లేదు, కానీ యజ్ఞంలో ఉన్నప్పుడు ఇది తప్పదు. ఈ చక్రంలో తిరుగుతున్నప్పుడు నువ్వు పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం, ఎత్తికెత్తి అనుభవించవలసిందే. అన్నింటిని దాటేదో బ్రహ్మమైపో, యజ్ఞానికి అచేతం అయిపో. ఈ యజ్ఞాలు, పుణ్యకర్మలు, సత్కర్మలు ఎందుకు అనుకుంటున్నావు? ఆ బ్రహ్మమును అందుకోవటం. నువ్వు చేస్తున్న పనులు ఎంజాయ్ చెయ్యి. విషయం ఊరి మంది ఎప్పుడైపోతున్నాయి, ఎప్పుడైపోతుంది? దద్దు దని దురుపుకుంటున్నారు అనుకోండి, దురుపుకోవటం ఎప్పుడైపోతుంది, ఎప్పుడైపోతాను? విషయం ఊరి మంది దురుపుకుంటారు కొంతమంది. నువ్వు పని చేసేటప్పుడు ఎంజాయ్ చెయ్యి. చెప్పాలి తినేటప్పుడు సంతోషంగా పోండి. ఈ చెప్పాలి ఏంటి, ఈ పని అప్పు చెప్పాడండి భగవంతుడి మనకి, ఈ పని అప్పు చెప్పాడండి, ఈ పని అప్పు చెప్పాడంటే అలా అనుకోకండి. చేసి ఎంజాయ్ ప్రారంభ ఎంజాయ్ వర్క్. ఒక నీ కాదు, నీ దేహం యొక్క ప్రారంభం కూడా సరిగ్గా లేదనుకోండి అనుకోండి, మాట ఇంట్లో ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బందిని కూడా మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే అప్పుడు దేవుడు మీ చేతిలో ఓడిపోతాడు. దేవుడు ఓడిపోతాడు మీ చేతిలో. ఎవడైతే తన ప్రారంభాన్ని ఎంజాయ్ చేస్తున్నాడో, ఆ ప్రారంభాన్ని ఎవడైతే మీకు పంపాడో, మీకు పంపిన వాడు ఓడిపోతాడు మీ చేతిలో. అది జ్ఞానం. మీరు అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దేవుడే మీ దగ్గరికి వస్తాడు. ఎంజాయ్ ఎవరు ప్రారంభ, ఎంజాయ్ వర్క్. మీరు పని చేసేప్పుడు విసిగ్గా చేయకుండా, ఆ కూర ఉండేటప్పుడు కూర శ్రద్ధగా ఉండండి. ఎప్పుడు ఉడికిపోతున్నా, ఎప్పుడు ఉడికిపోతుంది, ఎప్పుడు ఈ చెప్పాల కింద పెట్టేద్దాం, మరి పక్కింటికి ఎప్పుడు వెళ్ళిపోతాం? ఆ సోది వేసుకోవడానికి పక్కింటికి వెళ్ళిపోవడం, ఈ పని సరిగ్గా చేయకుండా కొంతమంది చెయ్యాలకుండా పక్కింటికి వెళ్ళిపోతారు. ఈరోజు పక్కింటికి రోజు వెళ్ళకండి, ఏదైనా పని మాట్లాడి పని ఉంటే వెళ్ళండి. అంతేకాని రోజు వెళ్ళి వాళ్ళ పనులు పాడు చేయకండి. మీరు ఏదైనా మాట్లాడి పని ఉంటే వెళ్ళొచ్చు, వెళ్ళి అక్కడ గంటల తరపున కూర్చోకండి. అంటే అది ఏమవుతుందంటే ఇప్పుడు లోక ఆత్మ విచారణ ఉండదు, ఇంకా మీకు దైవ చంద్రం ఉండదు, లోక విచారంలోకి వెళ్తారు. అంటే లోక విచారంలోకి వెళ్ళారు, ఈ ఎగ్రి మిమ్మల్ని కూడా తిప్పేస్తుంది. ఇంకా చావులు పుట్టుకలు, పుట్టుకలు చావులు తిప్పేస్తుంది. ఈ చక్రంలోకి మనకు పడ్డారా, ఈ చక్రం మిమ్మల్ని తిప్పేసి తిప్పేసి విడిచిపెడుతుంది. మీరు చేసే ప్రతి పనికి మీరు సమాధానం చెప్పేవారు మిమ్మల్ని అంటాడుతున్నారు. అది యజ్ఞం. మళ్ళీ మీరు ఏదో ఒక మనిషిని బాధ పెట్టారనుకోండి, మళ్ళీ ఆ మనిషి చేత మీరు బాధింపబడే వరకు మిమ్మల్ని విడిచిపెట్టదు కర్మ ఫలం. కర్మ విడిచిపోయి అదే యజ్ఞం. అది గంటలో జరిగేది కాదు, రెండు గంటలో జరిగేది కాదు, నిరంతరం ఆ యజ్ఞం జరుగుతాను. నథింగ్ ఇస్ టూ హెవీ ఫర్ డెస్టినీ. కాలచక్రంలో అందరూ బాబడవలసింది. కాలచక్రం అందరినీ ఎంత మొఘలాయ సామ్రాజ్యం కొట్టుకుపోయిన కాదు. 1950 సంవత్సరంలో గోటేరు రాఘవరాజు గారికి 13,000 ఎకరం. ఇవాళ గోటేరులో ఉందండి 7 ఎకరాలు. ఏమండి 50 సంవత్సరాల కాలంలో 13,000 ఎకరం పోయి ఎక్కడ పోయిందంటే పోయి మంచి బుద్ధిగా ఉన్నాడంటే 13,000 ఎకరం పోవటం కదా, నీ దేహం అయిపోతాను, ఇక్కడ నీవు వేస్తున్నానంటే అన్నాడు. 13,000 ఎకరం 10,000 ఎకరం పోయి నీ దేవుడు పరచిపోయిన ఆగాలి, నీ దేశమే పోతుంది కదా, నీ దేశమే పోతుంది. అంటే నువ్వు అభ్యాసం చెయ్యి, జపం చెయ్యి, అభ్యాసం చెయ్యి, అభ్యాసం చెయ్యి, నీటి ఎప్పటి ప్రయత్నం చెయ్యి. అంటే నీకు ఏదైనా ఏ ప్రార్థనైనా సరే ఏం చేయాలి, ఇది భగవంతుడి ప్రసాదంగా ఏం చేయి చెయ్యి. నీ మనసులో వంకరలు తీసేయడానికి అది ఎలా ఏర్పాటు చేశాడు భగవంతుడు? ప్రారంభాన్ని ఏర్పాటు చేశాడు. అది భగవంతుడికి తెలియకుండా లేదు. నేను వాడంతా వాడిని చేయాలనుకుంటున్నాడు, వాడి స్వరూపాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఏదైనా దుఃఖం వచ్చినా, అశాంతి వచ్చినా, నీ కళ్ళతోటి నువ్వు ఆ సంఘటన చూడకు, ఈశ్వరుడు కలిపి పెట్టుకుని చూడు. నీ సైడ్ నుంచి చూడకు, ఈశ్వరుడు సైడ్ నుంచి చూడటం నేర్చుకో. భగవంతుడు ఏమంటున్నారంటే నువ్వు ఆ బ్రహ్మ అసలు ఆ బ్రహ్మానుభవం నీకు పొంది కొలిది, ఆ బ్రాహ్మణ స్థితి నువ్వు పొంది కొలిది, యజ్ఞాల గురించి, ధర్మాల గురించి, అధర్మాల గురించి, న్యాయాల గురించి, అన్యాయాల గురించి ఏదో సందేహాలు వస్తూనే ఉంటాయి. దేవుడు ఉన్నాడా లేదా అని ఇటువంటి ఏదో సందేహాలు అసలు వస్తువుని, ఆ సద్వస్తువుని, సత్య వస్తువు నీకు అనుభవంలోకి వచ్చే వరకు ఏదో సందేహం నిన్ను పీడిస్తూ ఉంటుంది. నీకు పుణ్యబలం లేకపోతే పూర్వజన్మంలో సత్కర్మ కనుక నువ్వు చేసి ఉండకపోతే ఇంకా పెరిగితే సందేహాలు అని భగవాన్ చెప్తున్నారు. ఏమన్నా నీకేమి లేదు. ఆ భిన్నత్వం ఎప్పుడైతే బ్రహ్మను పొందే వరకు, బ్రహ్మస్థితిని పొందే వరకు నీవు నేననే భిన్నత్వం నీకు పోదు. ఆ భిన్నత్వం ఎప్పుడు నీకు పోతుందంటే ఉన్నది ఒకటే వస్తువు, సద్వస్తువు, సత్యం, అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు భిన్నత్వం ఉంటుంది. ఆ భిన్నత్వం ఉన్నప్పుడు రాగద్వేషాలు వస్తూ ఉంటాయి. అంటే ఆ బ్రహ్మస్థితి పొందే వరకు నేను భేదబుద్ధి భిన్నత్వం నేను వెంటాడుతూ ఉంటుంది. ఒక పక్కన స్లోగా భేదబుద్ధి భిన్నత్వం తగ్గించుకుంటూ రావాలి నువ్వు, అప్పుడు నువ్వు బ్రహ్మముడు ఐక్యం అవుతావు. అప్పటి వరకు బ్రహ్మస్థితి పొందే వరకు నువ్వేదో ఇది కాదని, అది అది కాదని, ఇది నువ్వు నువ్వు ఇలా తిరుగుతూ ఉంటావు. యజ్ఞంలో భాగం అవుతావు, యజ్ఞాన్ని నువ్వు అతిక్రమించలేవు. ఈ కాలచక్రంలో ఎటుకు పోతా ఉంటావు, కాలాతీతుడు అవుతావు. ఒక బ్రాహ్మణ స్థితి పొందినప్పుడు నువ్వు కాలాతీతుడు అవుతావు, కామాతీతుడు అవుతావు. కొంతమంది అంటారు ధ్యానంలో కూర్చుంటున్నామండి, కానీ ధ్యానం కుదరటం లేదని అంటారు. మనసు నిండా కోరికలు పెట్టుకుంటే అది ధ్యానంలో కూర్చుంటే ఆడది ధ్యానం ఏంటంటే, వీడు ధ్యానం చేసి దేవుడి కోసం కదా అమ్మాయి పెళ్లి సంవత్సరం వెళ్ళిపోవాలి. ఆ ధ్యానం ఎందుకు చేస్తున్నాడో తెలియనంత మూర్ఖుడా అమ్మాయి కూడా దేవుడు. ఇది జ్ఞానంలో కూర్చుంటున్నాడంటే అది జ్ఞానం నిలబడుతున్నది అట్లా. ఎక్కడ నిలబడుతుందండి? శరీరం నిండా కోరికలు, మనసు నిండా కోరికలు, హృదయం నిండా కోరికలు, అన్ని కోరికలు పెట్టుకుంటే ఆడి జ్ఞానం ఎలా పిలుస్తుంది వాడికి? ఒకవేళ ధ్యానం చేయొచ్చు, అది యాంత్రిక ధ్యానం, రసభ్రమే ఉండాలి, కొంత ట్రైనింగ్ ఉండాలి, ఆ ధ్యానం చేయకముందు కొంత ప్రిపరేషన్ ఉండాలి, వాడికి కొంత సత్కర్మ చేసి ఉండాలి, ఎంత కొంత చేకబుద్ధి ఉండాలి. మనసు నిండా కోరుకున్నప్పుడు ఈ మనసు దేవుడి మీద ఎక్కడ నిలబడుతుంది? నువ్వు పూర్వజన్మలో ఎంత కొంత సత్కర్మ చేసి ఉంటే ఈ జన్మలో నీకు ఎంత కొంత ధ్యానం అది కుదురుతుంది, ధ్యానం చేస్తావు. ధ్యానం మంచిదే, ధ్యానం చేయటం వల్ల మనసుకు నిదానం వస్తుంది. మనకు ధ్యాన బలం పెరుగుతాం అనుకోండి, తక్కువ మాట్లాడదు. అసలు మనకు ధ్యాన బలం లేనప్పుడు ఈ బుడబుట్ల మాటలు అన్నీ వస్తాయి. అసలు ఎప్పుడైతే జ్ఞాన బలం వచ్చిందో మన చూపులో స్టడీనెస్ వస్తుంది, నిదానం, మన మనసులో ఫోర్స్ అయితే ఎన్ని సైట్స్ అని చెప్పడం. ఆ ధ్యానం బాగా చేసేవాడు కదండి, రెండు చూపులు వస్తాయి, ముందు చూపు లోపల చూపులు. అది 100 సంవత్సరాలు ఏం జరుగుతుంది ఇక్కడ నుంచి చూస్తూ ఉంటాడు, 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది? ముందు చూపు వస్తున్నట్టు తర్వాత ఏమొస్తుంది? లో చూపు. ముందు చూపు వల్ల వాడికి లోక యాత్ర బాగా అవుతుంది, లో చూపు వల్ల ఆత్మ జ్ఞానం కాదు. ఇహం బాగానే ఉంటుంది వాడికి, పరం బాగానే ఉంటుంది ఎవరికండి? ధ్యానం చేసేవాడికి. ధ్యానం చేసేవాడికి వన్ ఈజ్ ఫోర్ సైట్ అనేది ఏమి స్థాయి. అది లోపల ఏమో మనకు దుఃఖంగా తెలియదు, సంతోషంగా తెలియదు, స్టడీగా ఉంటాడని. అది ధ్యానం బాగా చేసేవాడికి రెండు చూపులు వస్తాయి. ధ్యానం మంచిదే, దానికి ప్రిపరేషన్ ఉండాలి. నీ ధ్యానంలో కూర్చుండగానే నీకు ధ్యానం వచ్చేది, దానికి కొంత ప్రిపరేషన్ ఉండాలి, నీకు కొంత యోగ్యత ఉండాలి, దానికి కొంత అర్హత ఉండాలి, నువ్వు కొంత మంత్రజపనం చెయ్యాలి, కొంత సత్కర్మ చెయ్యాలి, పవిత్రతో యేసుక్రీస్తు గ్రేట్ సోల్, కంపెనీ విత్ గ్రేట్ సోల్, కంపెనీ విత్ అవాల్బుడ్ సోల్. నీకంటే చైతన్య స్థాయిలో ఎక్కువ వాడితోటి, నీకంటే పవిత్రతోటి, నీకంటే మంచి వాడితోటి నువ్వు సహవాసం చేస్తున్నావు అనుకో, నీకు ధ్యానం చేసే బలం వస్తుంది. అసోసియేషన్ అడ్వాన్స్ సోల్ విత్ ఎ గ్రేట్ సోల్. సత్కర్మ మంచి పనులు బాగా చేసేవాళ్ళతో మనం సహవాసం చేస్తాం అనుకోండి, అక్కడ సత్కర్మ చేసేవాళ్ళు ఎంతో కొంత దైవ ఇంభూతి ఉంటుంది. ఎవరైనా మంచి పనులు చేస్తున్నారనుకోండి, వాళ్ళు ఎంతో కొంత దైవ దైవీపరమైన శక్తి ఉంటుంది, ఆ దైవం తాలూకు జ్ఞానం ఉంటుంది. వాళ్ళతో సహవాసం వల్ల, వాళ్ళతో అసోసియేషన్ వల్ల మనకు తెలియకుండా అందులో గాడ్ కూడా ఎవాల్వ్డ్ సోల్డ్ గాడ్ ఇన్వాల్వ్ ఉంటారు. అంటే ఒక ఎవాల్వ్డ్ సోల్ పడి మనం స్నేహం చేస్తుంటే దేవుడితో స్నేహం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, కృష్ణుడు రాముడితో స్నేహం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, ఎవాల్వ్డ్ సోల్స్ సోల్ తోటి స్నేహం చేయటం వల్ల కూడా ఆ ఫలితం వస్తుంది. అంటే ఒలి కంపెనీ విత్ గ్రేట్ సోల్ ఇది అడ్వాన్స్ సోల్ అండ్ దట్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్, అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఆ స్నేహానికి ఇచ్చారు. హోలీ విత్ ఒలి కంపెనీ ఇది అడ్వాన్స్ సోల్ విత్ ఎవాల్వ్డ్ సోల్. అంటే నువ్వు పరమ పవిత్రుడితో స్నేహం చేసినప్పుడు ఆ దేవుడితో స్నేహం చేసే లాభం కూడా నీకు వస్తుంది. అంటే ధ్యానం అంటే ఉడికే మీరు అనుకున్నంత తేలిగ్గా కూడదు. అయినా మీ అమ్మాయి పెళ్లి ఈ సంవత్సరం అయిపోవాలని మీరు ధ్యానం చేస్తున్నారా, లేకపోతే దేవుడి కోసం ధ్యానం చేస్తున్నారా తెలియదు. చేస్తే చెయ్యండి, మీరు ధ్యానం కోరికలతోటి మిమ్మల్ని ధ్యానం చేయొద్దని చెప్పండి, చేస్తే చెయ్యండి. మళ్ళీ కోరికలు తీరిపోయిన తర్వాత మీ అమ్మాయి పెళ్లి అయిపోయిన తర్వాత దేవుడు మర్చిపోతారు కదా, నాకు ఇంకా పని అదే పని కదండి, చదువు నేర్చుకోవటం మర్చిపోవటం. ఆ పెళ్ళైన మరుసటి నుంచి మర్చిపోండి దేవుడు, ఇంకా మనం అంతకే చేశాం కాబట్టి మనకు దేవుడు అక్కర్లేదు. అయిపోయింది, పని పూర్తి అయిపోయింది, ఇవన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. మీరు ఏం చెప్పారండి, ఏ జ్ఞానం కావాలి? నా పుణ్యం ముందు అనిపిస్తాను, నా పాపం ముందు అనిపిస్తాను, ఈ గొడవ ఎందుకు బ్రహ్మం తెలుసుకో, ఈ పుణ్యాలు పాపాలు గొడవ ఎందుకు? అసలు వస్తువుని పట్టుకో, వస్తువుని పట్టుకుంటే యజ్ఞాన్ని దాటి వెళ్ళిపోతావు, ఈ కాలచక్రాన్ని దాటి వెళ్ళిపోతావు, ఈ కాలచక్రంలోకి బయటపడతావు, ఈ పుణ్యం కూడా ఈ దేహము నేనే తలంత ఎంత లేదు అని చెప్పిన మాటలు కూడా అంతే నిజం. వీటికి పారమార్థిక వ్యవహారికి సత్తా ఉంది, కానీ పారమార్థిక సత్తా ఏం లేదు. ఈ గొడవ ఎందుకు? నీ లోపల బంగారం ఉంది, నీ లోపల బంగారాన్ని పట్టుకో, అది ధ్యానం చేయి, జపం చేయి, నీ వల్ల ఉన్న బంగారాన్ని పట్టుకో, దాని వదిలేసి ఒక నీ పుణ్యం చేసిన సుఖం ఎప్పుడు ఉండదు, పాపం చేసిన నీకు దుఃఖం వస్తే అది ఎప్పుడు ఉండదు. ఈ కాల ప్రవాహంలో కొట్టిపోయే వస్తువులు ఎందుకురా పట్టుకుంటావు? నువ్వు ఏదైనా రొబ్బ పట్టుకుంటే కింద పగని రబ్బాయి పట్టుకోగానే ఊడిపోయే రొబ్బలు అని ఎన్ని రొబ్బలు పట్టుకుంటావు? నువ్వు ఇవాళ పచ్చగా ఉంది, ఏదైతే ఎండిపోయే రొబ్బలా నువ్వు పట్టుకునేది? ఏం హైలే ఏం అది హైయెస్ట్? ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందడానికి చెయ్యి, ఈశ్వర స్వరూపాన్ని పరమాత్మ స్వరూపాన్ని పొందడానికి ప్రయత్నం చెయ్యి. ఎంజాయ్ ఈ రోజు నీకు ఏదైనా కష్టాలు రావచ్చు, సంతోషాలు రావచ్చు, దుఃఖాలు రావచ్చు, అట్లా భగవంతుని ప్రసాదంలో ఎంజాయ్ చెయ్యి. ఈ గొడవలు వదిలే నువ్వు, ఏమి పుణ్యపాపాలు ఈ గొడవ ఇటు ఎవరుగా వెళ్ళి నువ్వు ఆ బ్రహ్మములో ఏమి పుణ్యపాపాలు లేవు, ధర్మాధారాలు లేవు, చావులు లేవు, పుట్టుకు లేవు, ఆ వస్తువును పట్టుకో అని చెబుతూ అంటే ఇంకొక ఎంటర్ అయ్యారట, లోపలికి వచ్చారు భగవాన్ గారికి ఇంకొక అమ్మగారు, ఇద్దరు అమ్మగారు అట ఎంతమంది చెప్పిన వారు అయ్యగారు, ఇంకా ఎవరో వచ్చారు, ఇప్పుడు అమ్మగారు వచ్చారట. ఈ అమ్మగారు కొంచెం తెలివి గలవాడట, మృదువుగా మాట్లాడుతుందట, సాఫ్ట్గా మాట్లాడుతున్నట్టు. ఎలా మాట్లాడుతుంది? మృదువుగా మాట్లాడుతుందట, అంటే మృదువుగా మాట్లాడడం ఎలా మాట్లాడుతుంది, డిస్టెన్స్ కూడా చూసుకుంటూ ఉంటారు. కొంతమంది మాట్లాడుకుంటే మీ చాటిని తెలియచక్కర్లేదు ఊళ్ళో, కొంతమంది ఆ డిస్టెన్స్ కూడా కొలుచుకుంటారు. దగ్గరగా ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడకూడదు, వాళ్ళు వినపడేలా మాట్లాడితే సరిపో, అలా మాట్లాడుతుంది. అంటే మృదువుగా మాట్లాడుతుంది, కొంచెం మందంగా కూడా మాట్లాడుతుంది, ఆగి ఆగి మాట్లాడుతుంది. ఇప్పుడు తొందరపాటు మనుషులు ఇంకో ప్రమాదం. తొందరపాటు మనుషులు తింగర తింగరగా మాట్లాడతారు. ఇవి అలా కలుగుతుంది, ఆగి ఆగి మాట్లాడుతున్నట్టు ఆలోచించి మాట్లాడుతున్నట్టు. ఆలోచించి మాట్లాడే వాళ్ళు ఆగి ఆగి మాట్లాడతారు. ఆలోచన లేని వాళ్ళకి ఇంకా కొడాయి కొడాయి వీళ్ళు కొడాయి కొడాయి తిప్పేసినట్టే ఊరికే కారిపోతా ఉంటారు. ఆ నోరు నెప్పెట్టేవాడు నోరు మీయించలేవాడు మనం. ఇక కొడ ఇలా తిప్పేసి వదిలేసామనుకోండి, నీ కారిపోతా ఉంటుంది, అలా వాడవాళ్ళ బాగుతా ఉంటారు. దానికి ఎవరికి ఏ ఊపిరి తెచ్చి నొప్పో గుండె నొప్పి వచ్చేవరకు నా నోరు మూయించలేము మనం. ట్యాప్ ఎలా తిప్పేసామనుకోండి, ఇంకా నీరు ఎలా కారుతా ఉంటుంది, మళ్ళీ ట్యాప్ తిప్పేసి నీరు కారుతా ఉంటుందో అలా వాగుతూ ఉంటారు. కానీ ఆపేయలేము మనం, ఆ నిద్రలో మట్టికి పడి ఉంటారు కదా. మళ్ళీ తెరాలు అయితే వాగుడు ప్రారంభం. ఇవి ఎలా మాట్లాడుతున్నాయి దక్షిణ, ఇవి ఎలా మాట్లాడుతున్నారు, నెమ్మదిగా మాట్లాడుతున్నారట్లా, మాట్లాడి మాట ఆలోచించి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాను అట్లా వినేవాళ్ళకు. కండర కండగా మాట్లాడట్లేదు, ఆలోచించే మాట వాక్కు తపస్సు అని మాట్లాడు. ఇదేంటిది వాక్కు తపస్సు. ఇది కూడా కృష్ణుడు తపస్సు అని చెప్పాడు. వాక్కు తపస్సు అంటే మీకు ధ్యానం బాగా సాగాలంటే వాక్కు తపస్సు కూడా ఉండాలి. వాక్కు తపస్సు లేదనుకో మీరు ధ్యానాన్ని కూర్చున్నా ధ్యానం సాగదు. ఆవిడ చెప్పిన మాటలు మనం అర్థం లేదు అర్థమవుతాం లేదు చూసుకుంటాం అండి. ఆవిడ అలా మాట్లాడుతామండి, కండర కండగా మాట్లాడితే మళ్ళీ ఏమంటాం, మళ్ళీ చెప్పండి మనం అంటాం కదండి. అవకాశం లేదు, అవకాశం ఇవ్వకుండా మాట్లాడుతాం. సేవగా మాట్లాడుతుంది, స్టడీగా మాట్లాడుతుంది, నిదానంగా మాట్లాడుతుంది. కండారు ఏం లేదు ముఖంలో, కానీ కండారు మాట్లాడి ముఖంగా నిదానంగా కండారు పడుతుంది. ఆ మాట కూడా స్ఫుటంగా మాట్లాడుతున్నాం వాటిని. కొంతమంది పేరు కూడా సరిగ్గా చెప్పారు, చివరక్షరం మింగేస్తారు. అలా కాకుండా ప్రతి మాట చివరక్షరంతో సహా మనకు వినపడేలా మాట్లాడుతాం వచ్చింది, స్ఫుటంగా మాట్లాడుకోబోతుంది, డిటర్మినేషన్తో మాట్లాడుతాం అది నిశ్చయిద్దాం. ఆ మాట్లాడే అవునేమో అండి కాదేమో అండి ఇలా అని కాకుండా విత్ డిటర్మినేషన్, ఆ మాట్లాడే మాట్లాడే నిశ్చయంగా మాట్లాడుతాం. ఇది నా అభిప్రాయం. అది నిశ్చయంగా మాట్లాడుతున్నాం కదా, ఇది డిటర్మినేషన్, నిశ్చయంగా మాట్లాడతాం. అంటే మనం ఎలా మాట్లాడాలో నేర్చుకున్నారు ఇక్కడ. స్పష్టంగా ఆ స్వయంగా ఆ చివరక్షరం కూడా స్పష్టంగా పలకాలి. మా దగ్గర మంత్రాలు ఏమని వస్తారు, ఓం నమో నారాయణ అంటాను, ఓం నమో నారాయణ అయ్యా పలకడం ఇంకా అంతేదా. ఇవి ఎలా పలుకుతున్నట్టుంది, ఇవి స్పష్టంగా పలుకుతున్నట్టుంది. ఎలా పలుకుతాను, ప్రతి అక్షరం కూడా మనం స్ఫుటంగా పలుకుతున్నట్టుంది. ఈ అక్షరానికి అక్షరం విడదీసి స్ఫుటంగా పలుకుతున్నట్టుంది. ఇది రాముడు అంటాడు, రామాయణం మనస్సులో కుదిరి లేని వాడికి, మనస్సులో నిర్మలత్వం లేని వాడికి, మనస్సులో నిశ్చలత్వం లేని వాడికి, ఆ మనస్సు మనం వృత్తి సక్రమంగా లేని వాడికి, సరిగా లేని వాడికి, నిదానంగా లేని వాడికి, ఇంత లోపంలో అందరితో విరోధాలు అనేటట్టు. చివరికి అందరితో విరోధం పెట్టినాడు ఏమంటాడంటే, చివరికి ఊరు మంచిది కదా అంటాడు. ఆడు అది నా నోరు మంచిది కాదు, మా ఆలోచన మంచిది కాదని చెప్పడంటాడు, ఊరు మంచిది కాదని చెప్తాడు. ముందు ఎలా మొదలుపెట్టిందండి, మిమ్మల్ని చూసే అవకాశం కలిగింది ఫోర్వర్డ్ చెప్తాను. ఫోర్వర్డ్ ఏం చెప్తుంది, మిమ్మల్ని చూసే అవకాశం మాకు కలదు, మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి వచ్చాం, కానీ రావాలంటే మటుకు వస్తాం, వచ్చే అవకాశం వచ్చింది. రావాలనుకుంటే మటుకు రావగలమండి, కానీ అవకాశం వచ్చింది. చూడటానికి చూడాలనుకున్నా రాలేము, కానీ చూసే అవకాశం మటుకి వచ్చింది. వచ్చింది రావటమే కాదు, మిమ్మల్ని రెండు కళ్ళతోటి కళ్ళ నిండా చూసుకోవడానికి కూడా అవకాశం బాగాలి. ఎక్కడ దూరానికి చూడటం కాకుండా దగ్గరలో ఉండే చూసుకుంటాం. అంతేగా మా కంటి కరువు, మా కంటి కరువు కూడా తీరటం, కంటికున్న ఆకలి కూడా, కంటికున్న ఆకలి కూడా తీరుతుంది. అంతేకాదు మిమ్మల్ని చూడటమే కాదు, మీ మాటలు వినే అవకాశం కూడా వచ్చింది. అంటే చెప్పమని ఏదో ఒకటి, అంటే మిమ్మల్ని ఆయన మాట్లాడమని ఏమో చెప్పటం లేదు, మీ మాటలు వినే అవకాశం కూడా వచ్చింది. అంటే మాట్లాడమని మనం చూడటమే కాదు, మా కళ్ళ కరువు తీరిపోతుంది, కానీ మీ మాటలు వినే అవకాశం కూడా ఈనాటికి వచ్చిందంటే మాట్లాడమని. ఇంకోటి ఏమంటానంటే, ఎంతగా మా ఇంట్లో ఏమి ఇబ్బంది లేవుంది, అన్ని బాగానే ఉన్నాయంటాను. మా ఇంట్లో ఏమి ఇబ్బందులు లేవుండి, అన్ని పరిస్థితులు బాగా ఉన్నాయి. అన్ని పరిస్థితులు బాగా ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమి లేవు, ఇంటికాడ సమస్యలు ఏమి లేవు, ఇంటికాడ ఇబ్బందులు ఏమి లేవు. అంటే నేను ఏదో ఇబ్బంది పడి మీ దగ్గరికి వచ్చాను అనుకోవద్దని చెప్పకుండా చెప్పటం. ఏదో మా అమ్మాయి పెళ్లి పోయి, మా అమ్మాయి పెళ్లి ఎప్పుడు వచ్చింది, మా మనవరాలు పెళ్లి ఎప్పుడు వచ్చింది, వాళ్ళు అడగడానికి వచ్చారనుకుంటున్నాము, అటువంటి సమస్యలు మాకేమి లేవని చెప్పటం. ఇంట్లో వారికి ఇబ్బందులు లేవని లేవటండి, సమస్యలు చెప్పడానికి రాలేదట్టు వారు, ఇబ్బందులు లేవట్టండి, సొంతపడి సరిపడ ఉన్నాయటండి. అంచేత జనరల్గా మనుషులకు ఏం కావాలో అన్ని అవసరాలు నాకు తీర్ని అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కొంతమంది అంటే ఉంటారు కదా, మా కోరికలన్నీ తీరిపోయింది అంటూ ఉంటారు, ఇంకా కొత్త కోరికలు ప్రారంభం అవుతాయన్నమాట. కొంతమంది అంటూ ఉంటారు మా కోరికలన్నీ తీరిపోయినాయని అలా అంటూ ఉంటారు. ఒక మానవుడు జనరల్గా మాకు కోరదగిన ఇంక కొత్తగా కోరి ఏమీ లేవు, అన్ని పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయి, అదృష్టం బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయని చెప్పింది. కానీ 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 ఆ బట్ట కొంప తెస్తుంది. ఇప్పుడు ఇక్కడ వరకు బాగానే చెప్పింది, ఇక్కడి నుంచి ఏమంటుంది, కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ 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 అంటే బట్ట అనమాట, ఆ బట్టే కొంప తెస్తుంది. కానీ కానీ ఎందుకేదో భాషంగా చూస్తే ఏమి లేట్లేదు, భాషంగా చూస్తే ఏమి లేట్లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, సంపద ఉన్నాయి, అని సేవ చేసేవాళ్ళు ఉన్నారు, లోట్లేదు, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఉన్నారు, పలకరిస్తే పలికే వాళ్ళు ఉన్నారు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కానీ లోపల శాంతి లేదు, లోపల శాంతి లేదు. అది నిన్న కూడా చెప్తాను, అది చెప్తే పద్ధతి నచ్చలేదు. కానీ ఆవిడ ఆవిడకు ఉన్నాయో ఒక పద్ధతిలో చెప్పింది, లేదు మటుకు కొంచెం ఈ టోన్ తగ్గించి నాకు శాంతి లేదు, నాకు శాంతి లేదు. మరి ఎందుకు అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేదు? ఏదో శాంతి రాకుండా ఏదో అడ్డుకుంటుంది. అడ్డుకున్న దాన్ని మీరు తొలగిస్తారని నేను వచ్చాను అన్నారు. అప్పుడు భగవాన్ ఏమన్నారంటే, భగవాన్ కొంతసేపు మౌనంగా ఉన్నారు. వీడు చెప్పిందంతా విన్నారు, వీడి స్టేట్మెంట్ అంతా కూడా వీళ్ళు ఏం చేశారు నీకు అని చెప్పి మౌనంగా ఉన్నారు. అంటే సైలెన్స్లో ఉన్నారు, సైలెంట్గా ఉన్నారు, మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉన్న తర్వాత ఆయన కూడా న్యాచురల్గా ఏదో కల్పించుకున్నట్టు మాట్లాడకండా, నార్మల్గా న్యాచురల్గా ఆవిడ ఎంతో కాలానికి ఆవిడ పరిచయం ఉన్నట్టుగా వచ్చిన ఆవిడ ఎంతో కాలానికి భగవానికి పరిచయం ఉన్నట్టుగా మాట్లాడటం ప్రారంభించారు. ఆ మాట్లాడేది కూడా లో వాయిస్లో, స్వీట్ వాయిస్లో, మీడియం వాయిస్లో. స్వీట్ గా మాట్లాడుతున్నారు, నార్మల్ గా మాట్లాడుతున్నారు, సబ్ నార్మల్ గా మాట్లాడలేదు, అన్యాచురల్ గా మాట్లాడలేదు, న్యాచురల్ గానే మాట్లాడుతూ సరే అన్నారు. సరే అంటే మీరు చెప్పినంతా విన్నా, చెప్పవలసినంతా మీరు చెప్తారు. అంటే మీకు ఏదో శాంతి కావాలంటున్నారు. శాంతి కావాలని ఏదో ఎవరు అంటున్నారో దాన్ని ఈశ్వరుడికి అర్పణించింది. నీకు అన్నీ ఉన్నాయంటున్నావు, లోటు లేదంటున్నావు బాహ్యంగా, కానీ నీకు ఏదో లోపల శాంతి లేదంటున్నావు. ఆ శాంతి లేదని నీ లోపల ఎవరైతే అంటున్నారో ఆ నీళ్ళని ఈశ్వరుడికి అర్పణ చేయి, ఈశ్వరుడికి అర్పించు. అర్పించిన మరుక్షణంలో, ఎప్పుడో కాదు, నువ్వు అర్పించిన మరుక్షణంలో అంతా చక్కబడు. అది ఇప్పుడే శాంతి వచ్చేస్తావు. ఏదైతే నువ్వు శాంతి ఒకటే కోరుతున్నావు, శాంతి కాదు, పరిస్థితి అన్ని చక్కబడదు. ఎప్పుడు శరణాగతి వల్ల, అంటే ఈశ్వరుడు అనే వాడు ఉన్నాడని గట్టి నమ్మకం వల్ల, ఈశ్వరుడు మీద పూర్ణ విశ్వాసం వల్ల, నా భారాన్ని ఈశ్వరుడు మొయగలడం, నీ భారాన్ని ఈశ్వరుడు మీద వేయటం వల్ల నీకు అంతా చక్కబడదు. నువ్వు దైవం మీద భారం వేయగలిగితే ఆయన మొయ్యటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మొయ్యటానికి అత్యంత లేదు, నువ్వు వేయటానికి అనుమానిస్తుంది. ఆయన మొయ్యటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ బరువు నీపై ఉంచుకోవద్దు, నీ బరువు ఏమి ఉంచుకోవద్దు. ఆయన ఎత్తి మీద పెట్టు. ఎవరి ఎత్తి మీద? ఈశ్వరుని ఎత్తి మీద పెట్టు. ఆయన మొయ్యగలడో లేదని సందేహం లేదు. నీ బరువు అంతా ఆయన మోస్తాడు, మొయ్యటానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధంగా ఉన్నాడు మొయ్యటానికి. నీ బరువు అంతా ఆయన ఎత్తి మీద వేయగలిగితే నేను కర్మను తీస్తున్నా ఉండే ఇలా అంటే అంటారు కొంతమంది, కర్మను తీస్తున్నా ఉండే మా విద్య ఎలా ఉంది ఇలా అంటారు. కర్మ కానీ విధి కానీ నిన్ను ముట్టుకోలేవు, నీ దగ్గరికి రాలేవు, నిన్నేమీ చేయలేవు. ఎవరికి శరణాగతి పొందిన వాడు ఇంకేదంటే అప్పుడు ఏం చేసుకుంటాడు అట్లు మనం నడవక్కర్లేదట్ ఇంకా. ఈ శరణాగతి పూర్తి అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏం చేసింది అనుకోండి, శరణాగతి ఎవరి మీద? ఈశ్వరు మీద. అప్పుడు మనం నడవక్కర్లే కట్టున్నాడు, ఆయన బుధాన్ని మనం నడుచుకుంటాడు, ఆయన బుధాన్ని మనం వేసుకుంటాడు. ఇంకా మనం అడుగులు ఎక్కర్లేదు నేల మీద, అడుగు మనం నేల మీద నడిచి మనం ఎక్కడ వెళ్ళక్కర్లేదు, ఆయన బుధాన్ని మనం వేసుకుంటాడు. మీకు అర్థమవుతుంది, ఆయన బుధాన్ని మనం ఉన్నప్పుడు ఇంకా పడిపోతామని భయం ఎందుకు? ఆందోళన పడవలసిన పనే ఉంది, అశాంతి పడవలసిన పనే ఉంది. ఆయన భుజం మీద వేసుకున్నప్పుడు, శరణాగతి పూర్తయిన తర్వాత ఆయన భుజం మీద వేసుకుంటాడు. ఈ మాటలు, ఈ తంతులు, ఈ సాధనలు, ఈ అన్ని పూజలు, ఈ జపాలు ఆయన నిన్న ఆయన సంకల్పం వేసుకునేవరకు తర్వాత మీకు పని అంటుంది. భగవంతుడు ఆయన భుజాన్ని మనం వేసుకున్నాడు అనుకోండి, మన ఇంకా మన పాదాలు ఏం కనపడే చిన్న మన మనం నడిస్తే కదా మన పాదాలు కనిపించి. ఆయన బుధాన్ని వేసుకుంటాడు, వెళ్ళిపోతా ఉంటాడు. ఆయన నడిస్తే వెళ్ళిపోతాడు, ఆయన ఆయనతో పాటు మనం కూడా వెళ్ళిపోతాం. ఇంకా భారం లేదు, బాధ్యత లేదు, నో టెన్షన్, నో డిఫికల్టీ, నో ప్రాబ్లమ్స్, నో క్వశ్చన్. అలాగని ప్రయాణం ఆగిపోతుందో, ప్రయాణం ఆగటం లేదు, ఆయన మోసుకుపోతున్నాడు. మనం నడవటం లేదని ప్రయాణం ఆగటం లేదు, ఆయన మోసుకుపోతున్నాడు. అది శరణాగతి. మనస్సును ఉద్రేకపరచుకోవద్దు, జీర్ణ కోశాన్ని ఉద్రేకపరచుకోవద్దు. మనస్సును ఉద్రేకపరచుకోవద్దు, జీర్ణ కోశాన్ని ఉద్రేకపరచొద్దు. లోపలికి వెళ్ళి దాంట్లో జాగ్రత్తగా ఉండు, లోపల నుంచి బయటకు వచ్చి దాంట్లో జాగ్రత్తగా ఉండు. లోపలికి వెళ్ళి దన్నం, లోపల నుంచి బయటకు వచ్చి మాటలు. ఈ మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు, లోపలికి పంపే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండు, లోపల నుంచి బయటకు వచ్చే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండు. ఇవన్నీ కూడా నేను శరణాగతికి సిద్ధం చేస్తాను. అంటే అప్పుడు ఒకవేళ నీకు అశాంతి తీసుకొచ్చే కారణాలు ఏమైనా ఉంటాయనుకో, అంటే కల్పించకుండా పోతాయి. ఇప్పుడు నాకు శాంతి లేదంటాం కదండి, ఇప్పుడు అంటే నీకు శాంతి లేకుండా చేసే కారణాలు ఒకవేళ ఉన్నాయనుకో వెళ్ళిపోతాయి, అని కాలి బూడిద అయిపోతాయి, అని కాలి బూడిద అయిపోతాయి. ఉన్నాయని బుధాన్ని వేసుకున్నప్పుడు ఇంకా నీకు సమస్య ఏంటి? నీ సమస్య, ఆయన సమస్య, నీ బాధే, ఆయన బాధ, నీ సంతోషమే, ఆయన సంతోషమే. ఇంకా నువ్వు ఎక్కడున్నావు? ఎవరి తెలివైన వాడండి ఇవి. ఇవి అంటానండి, నేను చెప్పే మాటలు వినటానికి బాగానే ఉన్నాయి, దాన్ని అభ్యాసం చేయడానికి ఎంతవరకు ఈ మాటలు ఉపయోగపడతాయి? ఉపయోగపడవని అంటలేదు, కానీ వినటానికి బాగానే ఉన్నాయి. ఈ సాధనకి ఎంతవరకు సహకరిస్తాయి? సాధన చేయగలమా? మీరు చెప్పిన పద్ధతులు సాధనకి సాధ్యమైనది, సాధనంతో అంటే బాగా ఉంటుంది రైతే, కానీ వినటానికి బాగా ఉన్నాయి, కానీ ఈ శరణాగతి అనేది మీరు అనుకున్నంత తేలిక కాదు. భగవాన్ ఏమంటున్నారంటే నీ చెప్పేదంతా నిజమే. భగవాన్ కూడా ఈమె అంగీకరిస్తున్నారు, నీ చెప్పేదంతా నిజమే, నేను మీరు తేలి చెప్పినంత తేలిక కాదు ఆచరణ, నీ చెప్పేదంతా నిజమే. శరణాగతిని ప్రాక్టీస్ చేయడం అంటే, శరణాగతి ప్రాక్టీస్ చేయడం అంటే మన కాలు బీడిదవటం, చచ్చిన వాళ్ళ బతకటం. శరణాగతి ప్రాక్టీస్ చేయటం అంటే మన మనసు కాలి భూమి అవటం, మన అహంకారం కాలి భూమి అవటం. చచ్చిపోండి కానీ చచ్చిన వాళ్ళే బతకటం. ఇంకో 30 సంవత్సరాలు ఎలాగే చచ్చిపోతాం కానీ ఇప్పుడే చచ్చిపోయి బతకటం, అప్పుడు శరణాగతి సాధ్యం అవటం. ఇప్పుడే 30 సంవత్సరాలు ఎలాగైనా చచ్చిపోతాం కదండి, అది ఇప్పుడే చచ్చిపోయి అనుకోండి, అప్పుడు నీకు శరణాగతి సాధ్యం. శరణాగతి నీకు బాగా ప్రాక్టీస్ అయిపోయిన మొట్టమొదటి కష్టమే. నీకు బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత, నీకు బాగా ఆచరణ అయిన తర్వాత, అది బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకా కష్టం అనిపించదు. అభ్యాసం చేసిన తర్వాత కష్టం, అసలు ఇంకోటి ఇష్టమైన తోట కష్టం ఉండదు. నీకు ఒళ్ళు బాగోలేదనుకోండి, కొంచెం ఒళ్ళు బాగోలేదనుకోండి, ఈ హృదయానికి బాగా సన్నిహితమైన బంధువులు వచ్చారనుకోండి మీ ఇంటికి, గౌకులు తెలిసి కూర్చుంటారు, అనారోగ్యం అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, అనారోగ్యం అంటే వెళ్ళిపోతుంది. అలాగే భగవంతుడి పట్ల నీకు ఇష్టం ఉంటే, భగవంతుడి పట్ల ప్రీతి ఉంటే, భగవద్ అనుభవం పొందాలనేటువంటి నీ హృదయంలోంచి కాంక్ష ఉంటే నీకు సాధన తేలిగ్గా జరిగిపోతుంది. భగవంతుని మీద నీకు అయిష్టం ఉంటే, భగవంతుని తెలుసుకోవాలన్న కాంక్ష మీద నీకు సరిగ్గా లేకపోతే కష్టం కింద అనిపిస్తుంది. భగవద్ అనుభవం పొందాలి అనేది భగవంతుడు అంటే నీకు బాగా ఇష్టం ఉందనుకో, ఈశ్వరుడి పట్ల నీకు ఇష్టం కుదిరింది అనుకోప్పుడు ఆ సాధనలో నీకు కష్టం అనిపించదు. అంచేది నువ్వేం చేయాలంటే అర్పించుకో, నేను నువ్వు నిన్ను నిన్ను అర్పించుకో, నిన్ను అర్పించుకుంటే మిగిలిన శాంతి. అంటే ఎలాగ, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. ఓ మాట చెప్తాను, ఎవరితో చెప్పకండి, ఆయన సంకల్పం మన సంకల్పం అనుకునే వరకు మనం పాపాలు చేయకుండా ఉండాలి. తల్లి తల్లి మనసులేమో కూతురికి చెప్పదు, కూతురు మనసులేమో తల్లికి చెప్పదు. ఇంకొకటి ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోండి, మన సంకల్పాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, దేహము నేను అనే తలంపులోంచి వస్తాయి మన సంకల్పాలు. దేవుడి సంకల్పం ఎక్కడ, సత్య సంకల్పం, ఆత్మ సంకల్పం. ఆత్మ దేవుడి సంకల్పం ఎటువంటిది, సత్య సంకల్పం. సత్యముతో తారాక్యం పొందటం వచ్చే సంకల్పం ఎవరిది, దేవుడికి. మనకి అశాంతితోటి దేహము నేనే తలంపుతోటి అశాంతితో వచ్చే సంకల్పాలు మనకు. అంటే నీ గొడవ వదిలేదు, నీ గొడవ వదిలేదు. ఆయన సంకల్పమే నీ సంకల్పం, ఆయన ఇష్టమే నీ ఇష్టం. అలా చేసుకోను ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తున్నాడు ఒకటి ప్రతి మనిషి పాపని, యేసుక్రీస్తు ఏమన్నాడంటే చోట ప్రతి మనిషి కూడా పాపి, ప్రతి మనిషి సృష్టిలో ఉన్న ప్రతి మనిషి పాపి అన్నాడు. అది ఎందుకన్నాడు అంటే మాట మన చెడ్డగా అర్థం చేసుకోకూడదు. యేసుక్రీస్తు ఎలాగన్నాడని చెడ్డగా అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు మనకు అనేక సంకల్పాలు వస్తున్నాయనుకోండి, అది దేహము నేను, దేహమే నేనే సంకల్పం గురించి మిగతా సంకల్పాలు వస్తున్నాయి, కానీ దేహమే నేను సంకల్పాన్ని విడిచిపెట్టి మిగతాన సంకల్పం వస్తుందంటే చెప్పండి. దేహమే నేనే సంకల్పంలోంచి వచ్చి అన్ని సంకల్పాలు పాపాలు, ఇది యేసు చెప్పాడు. దేహమే నేననే సంకల్పం లేకుండా మీకు ఏదైనా సంకల్పం వస్తుంది అది పుణ్యప్రదమే, కానీ అటువంటి సంకల్పాలు మీకు వస్తున్నాయా, ఇది యేసు అడిగారు. దేవుని సంకల్పం మీరు సంకల్పం చేసుకోండి, దేవుని ఇష్టం ఇష్టంగా మార్చుకోండి, దేవుని సంకల్పం మీరు సంకల్పంగా చేసుకోండి. దేవుడు చెప్పాడు కాబట్టి మీకు నచ్చిన నచ్చకపోయినా దేవుడు చెప్పాడని చేయండి. మీరు ఎలా మీరు మీ అహంకారం చెప్పినట్టు మీరు నడవకండి, మీ మనసు చెప్పినట్టు మీరు నడవకండి, దేవుడు చెప్పినట్టు నడవండి. మీ ఇష్టాలకు పక్కన పెట్టండి, అయిష్టాలకు పక్కన పెట్టండి, దేవుడి ఇష్టాన్ని మీ ఇష్టం చేసుకోండి, దేవుడి సంకల్పాన్ని మీ సంకల్పం చేసుకోండి. అప్పుడు శరణాగతి సాధ్యమే, మీ గతంలో శరణాగతి. అది ఎప్పుడైతే మీకు శరణ పూర్తయిందో ఉన్నది శాంతి, ఉన్నది ఆనందము, ఉన్నది సుఖము. ఎటు చూసిన ఆనందమే, ఎటు చూసిన శాంతే, ఎటు చూసిన ఆనందమే. మీ అహంకారం అనే అప్పటిలోంచి, మీ అహంకారం అనే ఆ గోతిలోంచి, డార్కెస్ట్ పిట్టిలోంచి, మీ అహంకారం అనే చీకటి గోతిలోంచి, మీ అహంకారం అనే పొట్టలోంచి బయటకు రండి. అప్పుడు దేవుడి యొక్క వాయుధం యొక్క తెలుస్తుంది. ఏకాటి దేవుడి వరకు దేహంకారాన్ని కేంద్రంగా పెట్టుకుని జీవించే వాడికి కూడా వెలిగే అని తెలుస్తుంది. స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉన్నమాట నిజం, స్వర్గరాజ్యం నీ హృదయంలో ఉన్నమాట నిజం, వైకుంఠం నీ హృదయంలో ఉన్నమాట నిజం. కానీ ఒలకాట్లోకి వెళ్ళేటప్పుడు దేశము నేనన్న తలంపు పెట్టుకుని అహంకారాన్ని తల నీ అహంకారాన్ని అజ్ఞానాన్ని మోసుకు తిరుగుతూ అహంకారాన్ని ఎత్తి మీద పెట్టుకుని అజ్ఞానాన్ని ఎత్తి మీద పెట్టుకుని తిరిగితే నీక ఇక్కడ ఉన్నటువంటి స్వర్గరాజ్యం ప్రచురించి. నీ అహంకారమే పొట్ట, నీ అజ్ఞానమే పొట్ట, నీ అజ్ఞానమే ఆ చీకట బెయ్యి. అందులో బయటికి రండి, అజ్ఞానం అనే బొయ్యిలోంచి బయటికి వెళ్ళి దాన్ని పూడ్చడానికి ప్రయత్నం చేయకుండా మీరు ఎంత పూడ్చినది పూడబడదు అజ్ఞానం. కమౌట్, బయటికి రండి. అజ్ఞానం అనేది ఆ గోతులోంచి, ఆ నూతిలోంచి, ఆ పొట్టలోంచి బయటికి రండి, అదే శరణాగతి. ఇప్పుడు ఈ ఆత్మానుభవం ఎవరికి కలుగుతుంది, ఆత్మభావనతో, అఖండ భావనతో, చైతన్య భావనతో, బ్రహ్మాండ భావనతో విశాలంగా, సముద్రం ఎంత విశాలంగా ఉందో ఆ అంత విశాలమైన హృదయంతో నీకు జీవించినప్పుడు నీకేం కలుగుతుంది? ఆత్మారథం కలుగుతుంది. అదే కొంతమంది చెప్తూ ఉంటారు, మనం ఎలా ఉండాలంటే సముద్రం ఎంత లోతు ఉంటుందో అంత లోతుగా ఉండాలి, మనం ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో అంత విశాలంగా ఉండాలి, ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో మన విషయం అంత విశాలంగా ఉండాలి, సముద్రం ఎంత లోతుగా ఉందో మన గుండె కూడా అంత లోతుగా ఉండాలి. ఇది అది సాధించడానికి సత్వగుణం మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు డబ్బు లేని వాళ్ళందరూ మాకు డబ్బు లేదు అనుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు. అలాగే మనకి సత్వగుణం లేకపోతే సత్వగుణాన్ని నేర్చుకోవాలి. మనం దేహంగా జీవిస్తున్నంత కాలం మనకు ఆత్మార్థం కలదు. పుస్తకాలు చదివినా, రాతలు రాసినా, అధ్యయనాలు చేసినా, యజ్ఞాలు చేసినా, యాగం చేసినా పుణ్యం వస్తే రావచ్చు, ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మానుగ్రహం లేకుండా ఆత్మవిశ్వాసం కలగదు, ఆత్మానుగ్రహం లేకుండా ఆత్మజ్ఞానం కలగదు, ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.